ఆత్మకంటున్నాను. ఈ రోజున మనం స్వామి జ్ఞానానంద ఆచార్య జ్ఞానానంద మహర్షి జ్ఞానానంద శాగజనం రేపు వారి జయంతి, ఏడ శాగజనం అంటే గృహాలు పరిత్యాగం చేసిన రోజు. ఆత్మానందని జ్ఞానానంద స్వామికి డిసైపుల్లు, ఆయన ఆ పూర్వపురుడులో గ్రాడ్యుయేట్ ఆత్మానంద సంస్కృతంలో పండితులు. శంకరాచార్యులు వారు జ్యోతిక భాష్యం రాస్తే ఆ భాష్యాన్ని తెలుగు పద్యాల్లో రాశారు. ఆత్మానంద ఎక్కడ జ్ఞానానంద ఉన్నారో మన ప్రాంతం వారు అని జ్ఞానానంద ఇంటికి తీసుకెళ్లారు ఢిల్లీలో. నేను మొదటి దర్శనం జ్ఞానానంద స్వామి దర్శనం 1954 అనుకుంటాను. అప్పుడు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ డిప్యూటీ డైరెక్టర్ పదవిలో ఉన్నారు హోదాలో. అప్పుడు ఆత్మానంద తీసుకెళ్లారు నన్ను. కొంతమంది పుట్టుకతోటే స్థితప్రజ్ఞులుగా పుడతారు, కొంతమంది చోట్ల పుట్టుకతోటే ధనవంతులుగా పుడతారు, కొంతమంది పుట్టుకతోటే ధనవంతులుగా పుట్టకపోయినా తర్వాత సంపాదించుకుని ధనవంతులు అవుతారు, కొంతమంది పుట్టుకతోటే మహాత్ములుగా పుడతారు, కొంతమంది పుట్టుకతోటి మహాత్ములుగా పుట్టకపోయినా సాధన చేసి తర్వాత మహాత్ములు అవుతారు, కొంతమంది అది పుట్టుకతోటే జీవన్ముక్తులు, పుట్టుకతోటే స్థితప్రజ్ఞులు. భగవద్గీతలో చెప్తారు కదా స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుడు అని, పుట్టుకతోటే జీవన్ముక్తులుగా పుడతారు. ఆ పుట్టుకతోటే జీవన్ముక్తిగా పుట్టినటువంటి వాడు మన స్వామి జ్ఞానానంద. అయితే ఆ రోజుల్లో ఎస్ఎల్సి 10th క్లాస్ అయిన రోజుల్లో దేవుడు రాజని పిలిచేవారట. అంటే దయగల హృదయం, జ్ఞానానంద చిన్నప్పటి నుంచి కూడా దయగల హృదయం. ఒకసారి నాకు నరసిమూర్తి గారు సంఘటన చెప్తారు. మాస్టర్ అన్నారు క్లాసులో, నేను గేదెని నేర్పుకుంటున్నాను అబ్బాయి గడ్డికి ఇబ్బంది పడుతున్నాడు, వెంటనే లేచి మా నాన్నగారితో చెప్పి మీ గొడవ నుంచి గడ్డి పంపిస్తానని చెప్పి అక్కడి నుంచి నరసాపురం దాకా పాలకొండ దాకా బండి మీద వేసుకెళ్ళి అక్కడి నుంచి పడవ మీద గడ్డి వేసుకెళ్ళి ఇచ్చారట. అంటే నేషనల్ ఏదైనా అవసరం ఉంటే నేను పంపిస్తానండి, మా నాన్నగారితో చెప్తాను గొర్రెమూడలో రా అంటే దైవం గల హృదయం. అంటే బేసిక్గా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి మనిషికి ఎంతో కొంత దయ ఉండాలి, ఎంతో కొంత. అంటే స్వామి మన మలయాళ స్వామివారు వారు దైవ గల హృదయమే భగవాన్ నిలయము అని. అంటే జ్ఞానానందకి అప్పుడేంచి ఎంతో కొంత దైవ స్వభావం ఉంది. పుట్టుకతోటి జీవన్ముక్తులు, తర్వాత హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారు. మనం ఇంటికాడే చేయలేకపోతున్నాం తపస్సు. ఇప్పుడు ఆయన హిమాలయ పర్వతాల్లో ఉండి ద్వంద్వాలు భరించారు. మరి ఆ చలి హిమాలయ పర్వతాల్లో చలి మనం భరించలేదు. ఇక్కడ ఇంటికాడే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న చలి మనం భరించలేకపోతున్నాం. ఎంచేదంటే ద్వంద్వాలు భరించడం భగవంతుడు చెప్పాడు, ద్వంద్వాలు భరించాలి, ద్వంద్వాలు భరించకపోతే నీకు జ్ఞానం కలగదు. అంటే ద్వంద్వాలు భరించకపోతే మీరు ప్రాపంచిక మాలిన్యంలోంచి విడుదల పొందలేరని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. దొంగలు శీతోష్ణం శీతం ఉష్ణం, సుఖం వస్తూ ఉంటుంది దుఃఖం వస్తూ ఉంటుంది, వేసవకాలంలో ఎండలను భరించాలి, శీతాకాలంలో చలిని భరించాలి, ద్వంద్వాలు భరించాలని భగవద్గీత పొడిగిన భగవంతుడు చెప్పాడు. ఆ ద్వంద్వాలు భరించిన వ్యక్తి అది హిమాలయ పర్వతాల్లో వాతావరణం ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాగా తపస్సు చేశారు. మనం ఇంటికాడ చేయలేకపోతున్నాం, ఇంటికాడ కూడా తపస్సు చేయలేకపోతున్నాం, ఇంటికాడ ధ్యానం చేయలేకపోతున్నాం, ఇంటికాడ జపం చేయలేకపోతున్నాం. మరి ఇందాక ఎవరో పండు సత్యనారాయణ గారు పద్యం రాశారు కదా, ఆకులు తిని పళ్ళు తిని హరిభజన చేసుకున్నారు. మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఇంటికాడ, అన్ని కంఫర్ట్స్ ఉండి కూడా మనం సాధన చేయలేకపోతున్నాం. ఒకసారి నేను ఇక్కడ గొర్రెమూడిలో ఉండగా జ్ఞానానందనే చూడటానికి వచ్చినప్పుడు ఎవరో ప్రశ్న అడిగారు, కానీ మీరు హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు మీకు చాలా కష్టమైంది మాకు ఉండటం అని. కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలమని చెప్పారు ఆయన. కష్టం కష్టమైనా ఏదైనా తపస్సు చేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ కష్టం కష్టం అనుకుంటే ఎంతకాలం ఉండగలము, అది తేలిగ్గా చేయగలిగితే, సుఖంగా చేయగలిగితే, శాంతిగా చేయగలిగితే కలకాలం చేయగలం. కానీ కష్టం కష్టం అనుకుని ఎంతకాలం మనం ఉండగలం హిమాలయ పర్వతాల్లో, కష్టం అనుకోలేదు సుఖంగానే చేశానని చెప్తారు. మన పెద్దలు చెప్తా ఉంటారు త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడని. అంటే జ్ఞానానంద కొన్ని సంతోషాలు కొన్ని భోగాలు శాశ్వతంగా విడిచిపెట్టారు, అందుకని సెయింట్ అవ్వగలిగారు. కొన్ని సంతోషాలు ఉన్నాయి కొన్ని భోగాలు ఉన్నాయి, ఏదో ఒకరోజు రెండు రోజులు కాకుండా శాశ్వతంగా విడిచిపెట్టిన వాడు సెయింట్ అవుతాడు చేదు అవుతాడు. అలాగే జ్ఞానానంద కూడా అయ్యారు. టెహ్రీ అని ఋషికేశ్ నుంచి ఉత్తరకాశీ వెళ్లి దాంట్లో ఉండే టెహ్రీ, ఆ టెహ్రీ మహారాజ్ సహాయంతో ఈయన ఇతర దేశాలకు వెళ్తాం. అక్కడ మ్యాథమెటిక్స్ లో, మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టం జ్ఞానానందకి, మ్యాథమెటిక్స్ లో బాగా కృషి చేయటం, అందులో ఫిజిక్స్ లో బాగా కృషి చేయటం, లేకపోతే ఇతర దేశాల్లో దాని గురించి టీచ్ చేయటం, డాక్టరేట్ తీసుకోవటం, తర్వాత ఢిల్లీలో కొంతకాలం పనిచేయటం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేయటం. ఈ రకంగా ఇటు భక్తులకి ఇటు ఆధ్యాత్మిక చింతనే కాకుండా అటు సైన్స్ రంగానికి కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. అంటే సైన్స్ రంగంలో కూడా విశేషమైన కృషి చేశారు. ప్రపంచంలో పెద్ద ఫిజిస్టుల్లో ఆయన కూడా పెద్ద ఫిజిస్టు, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న వ్యక్తి. మన పశ్చిమ గోదావరి జిల్లా జన్మించినటువంటి చాలా గొప్ప వ్యక్తుల్లో, మహాత్ముల్లో, మహర్షుల్లో స్వామి జ్ఞానానంద ఒకరు. సైన్స్ కి, ఈ ఫిలాసఫీకి, ఫిజిక్స్ కి, మెటాఫిజిక్స్ కి విరోధం ఏమి లేదు. జ్ఞానానంద అన్నవారు ఈ రెండు విరోధమైన వస్తువులు కాదు, ఈ రెండు డబ్బుకి బొమ్మ బొడిసి లాంటివని జ్ఞానానంద చెప్తూ ఉండేవారు. లోతైన ఆలోచన గల వ్యక్తి. మన పశ్చిమ గోదావరి జిల్లాకి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం. అంకేతైన తపస్వి, తర్వాత శాస్త్రవేత్త. రామచంద్రమూర్తి కూడా అంతే. దేశాన్ని పరిపాలన చేసిన రామచంద్రమూర్తి మనకు ఆదర్శమైన చక్రవర్తి అయినా, ఆదర్శమైన రాజు అయినప్పటికీ తపస్వి. ఆయన కూడా గొప్ప తపస్సు చేసినటువంటి రామచంద్రమూర్తి కూడా. ఇంకో విషయం నాకు గుర్తొస్తాను, భక్తులు ఎవరైనా ఈ జ్ఞానానందని ఎవరైనా ఏమంటే మమ్మల్ని ఏం పుస్తకం చదువుకోమంటారు అని ఎవరైనా అడిగితే, ఆయనకు అభిమాన గ్రంథం ఎక్కువ మందికి ఆయన రికమెండ్ చేయటం యోగ వాసిష్టం రికమెండ్ చేసేవారు. ఆయనకి ఇద్దరంటే బాగా ఇష్టం, ఒకడు గౌతమ బుద్ధుడు, రెండు శ్రీకృష్ణుడు. ఆయనకు ఆదర్శం శ్రీకృష్ణుడు, బుద్ధుడు. అంటే ఈ గొర్రెమూడి గ్రామాన ఒక గొప్ప మహాత్ముని, మహర్షిని, యోగిని మనకు ప్రసాదించింది. అంటే మన అందరం జ్ఞానానందని స్మరించుకోవాల్సింది. అలా స్మరించుకుంటే పెద్దవాళ్ళని స్మరించుకోవడం వల్ల మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి, మన హృదయం విశాలమవుతుంది, ఆలోచన యొక్క లోతులు పెరుగుతాయి. వారు శరీరం లేకపోయినా వారు జీవించినట్టే, అంటే వారు జీవించిన వారితో సమానమే. ఎందుకంటే వారి శరీరం కనిపించకపోయినా వాళ్ళ మాటల ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది. వారు చనిపోయినా జీవించిన వారితో సమానం, మనం జీవించున్నా చనిపోయిన వారితో సమానం. స్వామి జ్ఞానానంద త్యాగదిన రోజున ఈ రోజున మనం అందరం సమావేశం. ఒకసారి ఆయన స్మరించుకోవడం వల్ల మనకే మంచిది, పవిత్రం అవుతాం. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒక మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, కులాలు మతాలు చెడ్డ ఏం కాదు, ఒకళ్ళు సహించుకుంటే చెడ్డ ఏం కాదు. మన భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి సహనం ఉండాలి, అసూయ ఉండకూడదు. అంటే ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని కులాలు ఉన్నప్పటికీ మనం తొందరపడక్కర్లేదు, సహనం అలవాటు చేసుకుంటే ఈ దేశంలో నివాస యోగ్యం అవుతుంది. దేశం ఈ మతాలకు సంబంధించిన కలహాలు ఉండవు, కులాలకు సంబంధించిన కలహాలు కూడా ఉండవు. వాళ్ళ అందం కూడా, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఉన్న దేశం, ఇంత మందిలో, ఇంత వైవిధ్యంలో, ఇంత అనేకత్వంలో ఏకత్వాన్ని మనం చూడగలిగితే, కలిసి మెలిసి ఉండగలిగితే ఒక రకమైన అందం, ఎంత బ్యూటీ. ఒకే మనస్తత్వం వాళ్ళకంటే 10 మంది మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర మనం అడ్జస్ట్ అవ్వగలుగుతున్నట్టు అదొక రకమైన అందం, అదొక రకమైన సాధన. అది ఇన్ని కులాలు ఉన్నాయంటే, ఇన్ని మతాలు ఉన్నాయంటే అనుకోక్కర్లేదు. మనం సమన్వయం చేసుకుని, ఒకరినొకరిని ఆదరించుకుని, ఒకరినొకరిని గౌరవించుకుని, ఒకరినొకరిని అర్థం చేసుకుంటే ఎన్ని కులాలు ఉన్నా ఇబ్బంది లేదు. అంచేత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మానవుడు అభివృద్ధిలోకి రావడానికి రెండు ముఖ్యం, ఆధ్యాత్మికం కానీ భౌతికంగా కానీ. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ పవిత్రత, ఏకాగ్రత మనం అంత తేలిగ్గా రావు. ఒక మనిషి పవిత్రుడు అవ్వాలంటే, ఒక మనిషికి ఏకాగ్రత కావాలంటే మనం అనుకున్న తేలిగ్గా రావు రెండుని. ఆ రెండు ఎలా వస్తాయంటే క్రమశిక్షణ వల్ల వస్తాయి. మనకి తిండి కాడ క్రమశిక్షణ ఉండాలి, వ్యవహారంలో క్రమశిక్షణ ఉండాలి, మాట కాడ క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మాట్లాడకూడదు, క్రమశిక్షణ లేకుండా జీవితం క్రమశిక్షణ అనే జీవితం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. ఆ క్రమశిక్షణ నేర్చుకుంటే ఒక తిండి కాడ, మాట కాడ, వచ్చి తలంపుల విషయంలో, మనం చేసే అధ్యయనం విషయంలో, మనం చేసే స్నేహాల విషయంలో, మనం చదివే పుస్తకాల విషయంలో చాలా క్రమశిక్షణ నేర్చుకుంటే ఈ రెండు వచ్చేస్తాయి. ఏ రెండుని? ఏకాగ్రత వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది. భగవంతుడు మనస్సుకు తెలియబడేవాడు కాదు, భగవంతుడు వాక్కు తెలియబడేవాడు కాదు. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో, ఎక్కడైతే వాక్కు అణుగుతుందో, అక్కడ ఈశ్వరుడు తనంతట తాను తెలియబడతాడు. నీ ఇంద్రియాలకు కానీ, నీ మనస్సుకు కానీ భగవంతుడు ఒక విషయం కాదు. అంటే నీకు అవన్నీ అనగాలి. అంటే భగవంతుడి చేతిలో ఇంద్రియాలను ఎవడైతే జయించాడో, ఇంద్రియాలను ఎవడైతే స్వాధీనం చేసుకున్నాడో, ఇంద్రియాల మీద అంతిమ విజయం, చివరి విజయం, అల్టిమేట్ విక్టరీ ఎవడైతే స్థాపించాడో వాడినే చిత్తపోతుండని కుడిస్తారని స్వామివారి గీతలో చెప్తారు. ఈ క్రమశిక్షణ వల్ల ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయి, మనస్సు స్వాధీనంలోకి వస్తుంది, బుద్ధి స్వాధీనంలోకి వస్తుంది, మన మనిషి పరమ పవిత్రుడు అవుతాడు, వాడికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ వల్ల అనేక విద్యలు సముపార్జించవచ్చు, భౌతిక విద్యలు కూడాని. మరి స్వామి జ్ఞానానంద 6 సంవత్సరాల్లో చదవలసిన కోర్సు 6 నెలల్లో చదివేశారు. ఎలా వచ్చిందంటే ఈ ఏకాగ్రతే కారణము. ఏకాగ్రత లేని వాడు గంట చదివి అర్థం చేసుకుని, ఏకాగ్రత వాడు 5 నిమిషాలు సరిపోతుంది ఏకాగ్రత వాడు చదివి. అతి ఏకాగ్రత, పవిత్రత, వినీతత, నమ్రత, ఇవన్నీ కూడా క్రమశిక్షణ లేకుండా రావు. క్రమశిక్షణ అవసరం, క్రమశిక్షణ లేకుండా వచ్చేవి కాదు. అందుచేత మనం ముఖ్యంగా ఈ క్రమశిక్షణ అలవర్చుకుంటే మాట విషయంలో, తిండి విషయంలో, మనస్సు విషయంలో, ఇంద్రియాల విషయంలో ఆ డిసిప్లిన్ ఏర్పాటు చేసుకుంటే గుర్రం వెనకాల చక్రాలు ఎలా వెళ్ళిపోతాయి, ఎలా వచ్చేస్తాయో అలాగే అన్ని వచ్చేస్తాయి. ఏకాగ్రత వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది, భౌతికంగా అభివృద్ధి పొందుతాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతాం, తేజవంతులు అవుతాం, మనం బాగుపడతాం, ఇతరులు బాగుపడతాను కూడా మన వల్ల సహాయ సహకారములు అందుతూ ఉంటాయి. అంటే క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. గాంధీ గారు మనలాంటి వాడే కానీ మహాత్ముడు అయ్యాడు. మహాత్ముడు అయ్యాడు కేవలం డిసిప్లిన్ క్రమశిక్షణ వల్ల అయ్యాడు. మనలాంటి మనిషి గాంధీ గారు రామనామం చేసి రామనామం చేసి రామనామం చేసి అది మహాత్ముడు అయ్యాడు. ఇది మహాత్మ ఎందుకు తపస్సు చేయటం వల్ల, ఆ రామనామం చేయటం వల్ల, రామనామాన్ని జపించి 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 నిరంతరం రామనామాన్ని జపించడం వల్ల పైగా గౌరవంగా జపించాడు. అంటే మనకి ఏంటంటే భగవంతుని యందు మనకి భక్తి ఉండాలి. ఆ భక్తి కూడా లౌకిక విషయాలకు పరిమితం అవ్వకూడదు. బాగా అర్థం చేసుకోండి, భగవంతుని యందు మనకి భక్తి ఉండాలి. ఆ భక్తి భక్తి లౌకిక విషయాలకు పరిమితం అవ్వకూడదు. ఇప్పుడు కొంతమంది గుళ్ళ కడితే వ్యాపారమే, నేను కొబ్బరికాయ కొట్టే నువ్వు నాకేం ఇస్తావు, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నాను నీ గుడికి వస్తాను నాకు ఈ కోరిక నెరవేర్చు, దీనివల్ల ఇది పొరపాటు నేను అంటాం లేదు. కానీ లౌకిక విషయాలతో ముడిపెడితే భక్తిని వాళ్ళకి ఎన్నడు పరమేశ్వరుడు పట్ల, భగవంతుని పట్ల, పెరుమాళ్ళు పట్ల, శ్రీహరి పట్ల భక్తి కలుగదు, ప్రేమ కలుగదు. అంటే ఏదో కోరికల నిమిత్తం భగవంతుని ప్రార్థిస్తే అది కూడా భక్తే. కానీ కోరికలు లేకుండా కనుక భగవంతుని, నీ కోరికలు నెరవేరితే నెరవేరుతుంది వేరే విషయం, నీకంటే నీ గురించి నీకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. కానీ మీరు కోరికలతో సంబంధం లేకుండా భగవంతుని ప్రార్థించడం మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకో అదనంగా లాభం ఏంటంటే భగవంతుని యందు కోరికలతో సంబంధం లేకుండా, కామంతో సంబంధం లేకుండా నిష్కామ భక్తి కనుక భగవంతుని పట్ల ఉంటే అప్పుడు ఏం కలుగుతుందంటే గొప్ప లాభం కలుగుతుంది. ఈ లాభం మీరు ఎవరికి చెప్పద్దు. కోరికలు లేకుండా కనుక భగవంతుని యందు పట్ల భక్తిగా ఉంటే గొప్ప లాభం కలుగుతుంది. ఆ లాభం మనల్ని జ్ఞానం దగ్గరికి తీసుకుపోతుంది, అది ప్రేమ. గాంధీ గారు రామచంద్రమూర్తి పట్ల ఈ ప్రేమ సంపాదించారు. గాంధీ గారు రామ్ 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 అన్నప్పుడు ఎంతో ప్రేమ, ఆ రామచంద్రమూర్తి మీద ఎంత గౌరవం ఉందో ఎంతో ప్రేమతో అనుకునేవారు. మనం రామనామం అంటాం, యాంత్రికంగా అంటాం, ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఏదో యాంత్రికంగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ భగవంతుని మ్యాజిక్ల వల్ల, లేకపోతే మ్యూజిక్ల వల్ల, లేకపోతే యాంత్రికంగా చేయటం వల్ల భగవంతుని మోసపోడు. భగవంతుని స్మరించేటప్పుడు ఆయన పట్ల మనకు గౌరవం ఉందో చూసుకుంటాడు, ఆయన పట్ల మనకు భక్తి ఉందా, ఆయన పట్ల మనకు ప్రేమ ఉందా అని చూసుకుంటాడు, మన తలంపును చూసుకుంటాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. కానీ యాంత్రికంగా చేయటం వల్ల అసలు ఏమీ లాభం లేదని అన్న, కానీ యాంత్రికంగా చేయటం వల్ల పెద్ద ప్రయోజనాలు మనం సంపాదించలేము. భాగవతంలో ధ్రువుడు కాని అంటాడు, నేను ఇక్కడ గాజు పెంకులు వెతుక్కోవడానికి వచ్చాను కానీ రత్నాలు దొరుకుతున్నాయి కన్నాడు ధ్రువు. నేను అరణ్యవాసానికి రావడం గాజు పెంకులు వెతుక్కోవడానికి వచ్చాను, మామూలు లోకానికి సంబంధించిన కోరికల కోసం వచ్చాను, కానీ వాసుదేవ నాకు రత్నాలు దొరుకుతున్నావయ్యా, మా పల్లె తల్లి చేసిన అగౌరవం భరించలేక వచ్చాను, లోక ప్రయోజనం కోసమే, లౌకిక విషయం కోసమే నేను వచ్చాను వాసుదేవ, కానీ ఇక్కడికి వచ్చి నీ దర్శనమైంది నాకు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, గాజు ముక్కల కోసం, పెంకు ముక్కల కోసం వచ్చాను, కానీ రత్నాలు దొరుకుతున్నాయి, రత్నాలే కాదు అయ్యా, నీ దర్శనం ఇచ్చావు, నాకేం కావాలి, ఇంకేం వద్దు అన్నాడు. అయితే నమ్రత, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కపటం పనికిరాదు. వాసుదేవ స్వామి వారు అంటారు, వీరు వస్తుంది కంగారు పడకండి, మాటలో కపటం వద్దు, ఆలోచనలో కపటం వద్దు, మీరు అనుకున్నంత కష్టం కాదు ఆత్మజ్ఞానం, మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. దైనందిన జీవితంలో మీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి మీకు ఎప్పుడైనా సుఖం వస్తుంది, లాభం వస్తుంది, పొంగిపోకండి, విర్రవీగిపోకండి అంటాడు స్వామివారి దేవుడు. మీకు దైనందిన జీవితంలో మీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి మీకు ఉపకారం జరుగుతుంది, సుఖం వస్తుంది, అది సుఖం ఏదోమనుకోకుండా, ప్రాపంచిక సుఖం అది. మీ ప్రాపంచిక సుఖం ఏదో అనుకుంటే అదంతా మీకు దుఃఖంగా మారిపోతుంది మళ్ళీ ఏ రోజుకైనా. అంటే మీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు, మీరు అనుకున్న పనులు అవ్వచ్చు, మీరు ఉద్రేకం పడకండి అంటాడు స్వామివారు భగవద్గీత. మీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, సంతోషం వచ్చినప్పుడు ఉద్రేకం పడకండి, అణిగి ఉండాలి అన్నీ ఉన్నా అణిగి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కోరుకోక్కర్లేదు, ఆయన ఆత్మజ్ఞానం వరిష్టం. ఎవడైతే ధర్మానుగుణంగా జీవిస్తున్నాడో వాడు ప్రత్యేకంగా ఆత్మజ్ఞానం కోరుకోక్కర్లేదు, వస్తుంది. డిజర్వ్ని బట్టి ఏది రాదు, డిజర్వ్ అయితే వస్తుంది. మన కోరికను బట్టి ఏది రాదు, మన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఏదైనా వస్తుంది. భగవంతుడు ఉన్నాడు అనుకోవడం ఒక తలంపు, లేడనుకోవడం ఒక తలంపు, అది తలంపు, చావు ఒక తలంపు, ముసలితనం ఒక తలంపు, రోగం ఒక తలంపు, రంగు ఒక తలంపు, అన్ని తలంపులే, శరీరం ఒక తలంపులే ఉంది. ఒకటి ఉంది, చావు లేని వస్తువు, పుట్టుక లేని వస్తువు, నీ హృదయంలో, నీ హృదయంలో, నీ హృదయాంతరాలంలో, నీ హృదయం యొక్క లోతుల్లో తనంతలు తానుగా విరిగిపోతాంది. తనంత దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు. అది ఎవరో కాదు, అది మీరై ఉన్నారు. అది ఎవరో కాదు, అది మీరై ఉన్నారు. అక్కడ తలంపులు లేవు. ఆ వస్తువు దగ్గరికి వెళ్లే వరకు ఏదో తలంపు మిమ్మల్ని వెంటాడు ఉంటుంది. అదే కోపము, అదే కోరిక, అదే భయం. లోపల ఒకటి ఉంది, దానికి తలంపులు లేవు. మీ హృదయం యొక్క గుహలో ఇస్తాడు ఉన్నాడు. మీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు అయ్యా, వాడక్కడ తలంపులు లేవు. మీరు తలంపుతో వాడిని చేరుకోలేరు. తలంపులకు మూలమైన మూల తలంపు ఎక్కడైతే నశించిందో అక్కడ వాడు తానుగా వ్యక్తం అవుతారు. వాడికి తలంపులు లేవు. మిగతా జీవితం అంతా తలంపే. ప్రపంచం ఒక తలంపు, అన్ని తలంపే. పుణ్యం ఒక తలంపు, పాపం ఒక తలంపు, నరకం ఒక తలంపు, స్వర్గం ఒక తలంపు, అన్ని తలంపులే. తలంపులు లేని వస్తువు మీకు దొరికే వరకు, ఆ తలంపులు లేనటువంటి సద్వస్తువు, అల్టిమేట్ రియాలిటీ, ఆ ఫైనల్ రియాలిటీ అది మీ చేతికి అందే వరకు తలంపులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆ తలంపులు దుఃఖ రూపంలో ఉండొచ్చు, సంతోష రూపంలో ఉండొచ్చు, చావు రూపంలో ఉండొచ్చు, ముసలితన రూపంలో ఉండొచ్చు, లేకపోతే అక్ష రూపంలో ఉండొచ్చు, డౌన్స్ రూపంలో ఉండొచ్చు. అన్ని జీవితం పొడిగిన అన్ని తలంపులే. తలంపులు లేని సద్వస్తువు ఉంది, అక్కడికి వెళ్ళాలి. మీరు సూర్యుని చూస్తే చీకటి ఎలా పారిపోతుందో, సూర్యుడి ముందు ఏ విధంగా అయితే చీకటి నిలబడదో, ఆ తలంపులు లేని సద్వస్తువుని మీరు పట్టుకున్నప్పుడు ఈ తలంపులతో కొన్ని మాయకూడదు, మిమ్మల్ని చూసి పారిపోతుంది అయ్యా. అక్కడికి వెళ్ళాలి. ఎవరో భగవాన్ కర్మ సిద్ధాంతం గురించి ప్రశ్నిస్తున్నారు. కర్మ చేస్తే అనుభవించాలంటున్నారు. దేహం ఉండగానే దాన్ని తప్పించుకోగలమా? కర్మానుభవం దేహం ఉండగా కర్మ చేసినా అనుభవంలోంచి తప్పించుకోగలమా? అనుభవించే తీరవలనా అని ప్రశ్న. అంటే దానికి భగవాన్ ఏం చెప్తున్నాడంటే అది సాధ్యమే అయ్యా. నువ్వు కర్మ చేసినా నువ్వు దాన్ని తప్పించుకోవాలి, అనుభవానికి నీకు రాకుండా తప్పించుకోకూడదు, సాధ్యమే. కర్మ అహంకారం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీకు ఏదైనా సంతోషం వచ్చిందనుకోండి, సంతోషం వస్తే మీరు పొంగిపోతున్నారు. ఎవరు పొంగిపోతున్నారు? మీ మనస్సు పొంగిపోతాం. మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, మీరు కుంగిపోతున్నారు. ఎవరు కుంగిపోతున్నారు? మీ మనస్సు కుంగిపోతున్నారు. మనస్సు మీరు కాదు కదా, మనస్సు మీరు కాదు. ఈ సుఖాలు, ఈ దుఃఖాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ ఆందోళనలు, ఈ అశాంతులు, ఇవన్నీ కూడా ఈ మనస్సుకు సంబంధించిన విషయాలు. ఈ దేహం కూడా మనస్సుదే, ఈ దేహం కూడా మనస్సుదే. లోపల ఉన్నటువంటి ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ విమర్శలు, ఈ క్రిటిక్స్, ఈ ఆందోళనలు, అశాంతి లోపల మీ సద్వస్తువు దూరం నుంచి వెళ్ళవయ్యాయి. మనం సూర్యుని చూసి ఒక ముందు వేయచ్చు, సూర్యుని చూసి కూడా ఒక ముందు వేయచ్చు. మనం వేసిన ముందు సూర్యుడు అంత దూరం వెళ్ళదు, అంత దూరంలో ఉండవయ్యా. ఈ లైట్స్ కి, నీ డిజల్ లైట్స్ కి అందకుండా సద్వస్తు అంత దూరంలో ఉంది. కర్మ సిద్ధాంతం అనేది నీ శరీరానికి సంబంధించింది, నీ మనస్సుకు సంబంధించింది, నీ బుద్ధికి సంబంధించింది. కానీ లోపల చైతన్యానికి, కర్మ సిద్ధాంతానికి ఏం సంబంధం లేదు. నీ లోపల సత్యం, నీ లోపల అంటే స్పిరిట్, నీ లోపల చావు లేని వస్తువు. నీ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకోదు, అయితే చనిపోతున్నాననే తలంపు దానికి లేదు. ఈ శరీరం నాదని మా మనస్సు చెప్తాను. అయితే ఈ శరీరం మరణించినప్పుడు దుఃఖం వచ్చేది కూడా మనస్సుకే దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఈ దుఃఖాలు, ఈ సంతోషాలు, కుంగిపోతాలు, పొంగిపోతాలు, లైట్స్, రాగద్వేషాలు, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. ఆ గడప దానికి ఏమిటి? కర్మను దాటవచ్చు. అందుకని భగవాన్ చెప్పేది ఏంటంటే ఇవన్నీ అహంకారం మీద ఆధారపడి ఉన్నారు. అయితే కర్మ సిద్ధాంతం కేవలం మనసుకి, శరీరానికి సంబంధించింది. కర్మ సిద్ధాంతం ఎవరికి? మనసుకి, శరీరానికి సంబంధించింది కర్మ సిద్ధాంతం. అది దేహానికి, ఆత్మకి నడుమ వస్తుంది. అహంకారం, అహం భావన అని మీరు బాగా అర్థం చేసుకోండి. దేహం నేను అనదు, దేహము నేను అని అనదు. లోపల చైతన్యము, ఆత్మ, చావులేని వస్తువు, నేను నేను అని అనదు. మరి నేనని ఎవరంటున్నారు? దేహము నేను అనదు, లోపల చైతన్యము నేను నేను అని అనదు. వారు ఉన్నారు, వారు ఎలా ఉన్నారు నువ్వు అనుకున్నట్టు వారు లేరు. వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కానీ నువ్వు అనుకున్నట్టు లేరు. నీ తలంపును బట్టి వారు ఆధారపడి లేరు. వారు లేరు లేరు అనుకున్నా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళరు. నీ తలంపు మీద లోపల ఉన్నవారు ఆధారపడలేరు. నీ తలంపులు అచీతం. నీ లోపల ఉన్నటువంటి సద్వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడే నీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి కలుగుతాయి. ఈ దేహానికి, ఆత్మకి నడుము వస్తుంది అయ్యా. ఆ నేను అనే తలంపటి దేహానికి సంబంధించింది కాదు, లోపల చైతన్యానికి సంబంధించింది కాదు. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు అది నిజం కాదు, అది తలంపు. అయితే అన్ని తలంపుల్లోకి అడుగులు ఉంటుంది ఆ తలంపు, అది కూడా తలంపే. ఇప్పుడు నువ్వు నేనని చెప్పేది నిజం కాదు, తలంపే. అంటే గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు ఒక తలంపు వచ్చి దేహము నేను, ఆ తలంపు వచ్చి దేహంతో తాదాత్మ్యం పొందుతుంది. దాన్నే మూల తలంపు అని పిలుస్తారు. ఆ తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తాయి. దేహము నేననే మొదటి తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. ఇతర తలంపులన్నీ కూడా దేహం నేననే తలంపు మీద ఆధారపడి ఉంటాయి. అదే అహంకారం అని పిలుస్తారు, అహంభావం అని పిలుస్తారు, వేదాంత పరిభాషలో చిజ్జడి గ్రంథి అని పిలుస్తారు. కొంతమంది జీవుడు అంటారు, కొంతమంది మనస్సు అంటారు, కొంతమంది యాతనా శరీరం అని పేరు పెట్టారు దానికి. చాలా మంది వాళ్ళకి మనసు బాధ పెట్టినట్టుగా శరీరం బాధ పెట్టదు, అని మనసు ఎక్కువ బాధ పెడతాను కాబట్టి దానికి యాతనా శరీరం అని కూడా పేరు ఉంది. మూల తలంపుకి దేహముతో చాలాక్యం పొంది, తలంపుకి దేహం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, పుణ్యం కావాలి, పాపం కావాలి, అన్నీ కావాలి. అయితే దేహము నాదని చెప్పేది కూడా మూల తలంపే. ఆ మూల తలంపు ఎంత నిజమో నీ కర్మానుభవం కూడా అంతే నిజం. లోపలటువంటి సత్యం, లోపలటువంటి పరమార్థం, సర్వకాల సర్వావస్థల్లో ఉండే వస్తువు అది ఉంది చూసా. దేహం లేకుండా ఉండగలదు, లోకం లేకుండా ఉండగలదు, దేవుడు లేకుండా ఉండగలదు, మా ప్రకృతి లేకుండా ఉండగలదు, పంచభూతాలు లేకుండా ఉండగలదు, సూర్యచంద్రులు లేకుండా ఉండగలదు, ఏమీ లేకుండా స్వతంత్రంగా ఉండగలదు. అదే దేవుడు, అదే ఈశ్వరుడు. వారు ఎలా ఉంటారట్టు, వారికి ఉంటారట్టు ఉండటమే కాదు, సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారి స్వరూపమే సుఖం, వారి స్వరూపమే శాంతి, వారి స్వరూపమే ఆనందం. ఆ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. వారికి దుఃఖాన్ని చూడాలంటే వారికి దుఃఖం కనపడదు. నాస్తికుడు ఆస్తికుడు, ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు ఆస్తికుడని, భగవంతుడు లేడని చెప్పేవాడు నాస్తికుడు అని అంటారు. అది కాదు, మనందరికీ ఉండాలన్నా చనిపోవాలన్నా, ఎవరికి చనిపోవాలనుంది, అందరికీ ఉండాలనుంది. ఆ ఉండటమే దేవుడు. దేవుడు లేడని చెప్పిన వాడికి కూడా ఉండాలని ఉంటుంది, ఆ ఉండాలనుకోవటమే దేవుడు. నాస్తికుడు కూడా ఉండాలని అనిపిస్తుంది, ఏమైనా చనిపోతే నష్టం అంటే వాడు ఎందుకు ఉండాలనుకుంటున్నాడు. ఆ ఉండటమే దేవుడు చిన్న పాయింట్ వాడికి అర్థం కాదు. ఇప్పుడు మనం చనిపోతే నష్టం ఏంటి, శరీరానికి చావు వచ్చినప్పుడు ఉండాలి 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 అనుకుంటాం, డబ్బునంతా బలం చేస్తాం, హైదరాబాద్ తిరుగుతాం, రాయలూరు తిరుగుతాం ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఉండాలి. చనిపోతే నీకు నష్టం ఏంటి, పోనీ చనిపోతే నష్టం ఏంటి, నువ్వు ఎందుకు అనుకుంటావు, అది ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు. ఆ ఉండటమే ఈశ్వరుడు, ఆ ఉండటమే భగవంతుడు, ఆ ఉండటమే దివ్యత్వం, అదే ఫైనల్, అదే అల్టిమేట్. ఈ విషయాలు కొన్ని కొన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావి అయి ఉండక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది, మనకి చాలా విషయాలు అర్థం అవుతాయి. అందుకే భగవాన్ చెప్పి టీచింగ్ మూల తలంపు ఉంది. అంటే మూల తలంపు అంటే నీకు అనేక తలంపులు ఉన్నాయి, అన్ని తలంపులకి ఏ తలంపు కారణమో దాన్ని మూల తలంపు అంటారు. ఆ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు, అంటే ఈశ్వరుడు అంటే బ్రహ్మం ఉంది. ఆ మూల తలంపు నువ్వు మూలంలోకి వెళ్ళిపో, నువ్వు బ్రహ్మనిష్ఠితిని పొందుతావు, బ్రహ్మమును పొందుతావు, అదే మోక్షము. మూల తలంపు మూలంలోకి వెళ్ళిపో, ఆ లోయల్లోకి వెళ్ళిపో. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలంటే నీకు అభ్యాస బలం లేకుండా, వైరాగ్య బలం లేకుండా నువ్వు వెళ్ళలేవు. అభ్యాస బలాన్ని అభ్యాసం చేసి వైరాగ్యం సంపాదించి మూల తలంపు మూలంలోకి వెళ్ళి అంత లోతులోకి వెళ్ళు. మూల తలంపు మూలంలోనే యజమాని ఉన్నాడు, అక్కడే ప్రభు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల నారాయణుడు, నీ హృదయంలోనే నారాయణుడే నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అప్పుడు నువ్వు ఇంకా పునర్జన్మ అవసరం లేదు, ఈ ప్రకృతిలోకి రావాల్సినటువంటి పని లేదు. ఈ ప్రకృతిలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? కాలక్షేపానికి రావటం లేదు, ఈ ప్రకృతికి కేవలం కాఫీ తాగటానికి, అన్నం తినటానికి మనం ఈ ప్రకృతిలోకి రావటం లేదు. ఈ ప్రకృతిలోకి వచ్చి ఆ మూల తలంపు ఏంటో అర్థం చేసుకుని, ఆ మూల తలంపుల్లోంచి ఇతర తలంపులు మూల తలంపులోంచి వేరు చేసి, ఆ మూల తలంపును పట్టుకుని దాన్ని డౌట్ చేసి, ఆ మూల తలంపు మూలంలోకి కుక్క ఏ విధంగా అయితే వాసన బట్టి యజమాని దగ్గరికి వెళుతుందో, అదేవిధంగా మూల తలంపు మూల తలంపును పట్టుకుని ఆ మూల తలంపులోకి మూలంలోకి వెళ్ళటానికే నువ్వు ప్రకృతిలోకి వచ్చావు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్లే వరకు, అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వరకు నీ ప్రకృతిని విడిచిపెట్టదు, అంటే పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఈ ప్రకృతిలోకి ఏ పని మీద వచ్చావో ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవు, ఇంకా నువ్వు ప్రకృతిలోకి రావక్కర్లేదు. ప్రకృతిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఏ పని మీద వచ్చావో ఈ లోకంలోకి ఆ పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ నీకు ప్రపంచం వస్తుంది, మళ్ళీ దేహం వస్తుంది, మళ్ళీ మూల తలంపు ఉందనుకో, మళ్ళీ మనస్సు వస్తుంది, మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు, అక్కడి నుంచి పుణ్యపాపాలు వస్తాయి, స్వర్గ నరకాలు వస్తాయి, అన్ని వచ్చేస్తాయా? అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. నేను ఏదో విడిచిపెట్టాను, ఏదో విడిచిపెట్టాను, ఏదో త్యాగం చేశాను, ఏదో త్యాగం చేశానంటే నీకు ఆత్మజ్ఞానం రాదు అయ్యా. ఆత్మజ్ఞాన అనుభవానికి, ఆత్మ సుఖానికి, ఆత్మ శాంతికి ఏ దేహాభిమానం అయితే నీకు అడ్డొస్తుందో అది త్యాగం చేస్తే నీకు ఆత్మసుఖం తెలుస్తుంది. కానీ ఏదో త్యాగం చేశానంటే నీకు ఆత్మానుభవం రాదు. ఆత్మానుభవానికి అడ్డొచ్చేది నీ శవబుద్ధి, నీ దేహబుద్ధి, నీ దేహాభిమానం. ఎప్పుడైతే దేహాభిమానాన్ని త్యాగం చేశావో, దేహము నేను అనే తలంపుని, ఆ పరిమిత బుద్ధిని ఎప్పుడైతే నువ్వు త్యాగం చేయగలిగావో, అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానానికి వారసులు అవుతావు, ఆత్మజ్ఞానానికి యజమాన అవుతావు, అప్పుడు నువ్వు ఆత్మ సింహాసనాన్ని అధిష్ఠిస్తావు. అప్పటి వరకు నీ పనిస్తున్నా. మీరు హీరోలు అనుకోద్దు, మన అందరం హీరోలే, మీరందరూ జీరోలుగా ఉండే హీరోలను అనుకోద్దు. రమా మహర్షి గారు అనేవారు అందరూ గజేతగాళ్లే, అందరూ గజేతగాళ్ళు, నేను గజేతగాళ్ళు అంటే నేను గజేతగాళ్ళని చెప్తున్నారు. చిర కాళ్ళు గీయం ఇవ్వడమన్నారు, ఎవరు గజం కలవటం లేదు. మేము బాగా సాధన చేస్తున్నాం, బాగా సాధన చేస్తున్నాం అంటే సరిపోదు. మీరేమైనా ఒక అంగుళం లోపలికి వెళ్ళారా? ఎక్కడైతే మూల తలంపు మూలం ఉందో, ఎక్కడైతే పరమేశ్వరుడు ఉన్నాడో, అహమాత్మ గుడాకేశ సర్వభూత శ్రేష్ఠత, ఈ జీవకోటికి, ఈ జీవకోటి హృదయంలో, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. ఎక్కడైతే భగవంతుడు చెప్తున్నాడో ఏ హృదయంలో భగవంతుడు, ఆ జీవకోటి హృదయాల్లో భగవంతుడు, ఏ నారాయణుడు అయితే హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు, ఆ హృదయంలోకి వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్ళాలి, నిజమైన ఇల్లది. నీ నిజమైన ఇంటికి వెళ్లే వరకు నీకు ఈ శవాలు వస్తాను ఉంటాయి. ఈ శవాన్ని ఏదో ఇంట్లో ఉంచవలసిందే. నిజమైన నీ రియల్ హోమ్ అక్కడ ఉంది. నారాయణుడిని హృదయంలో ఉన్నాడు, నీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాలి నువ్వు. నీకు దేహం ఉంది, నీ మనస్సు ఒకటి ఉంది. నీ మనస్సు నీకు దేహం తెలుస్తున్నాయి. నీ మనస్సుని, దేహాన్ని, నీకున్న అవకాశాలని, నీకున్న పరిసరాలని, నీకున్న స్నేహాలని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలని మాక్సిమం ఉపయోగించుకుని, భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మికుడు ఏ హృదయంలో అయితే నేను నివాసంగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు, ఆ హృదయంలోకి నువ్వు వెళ్ళగలగాలి. వెళ్ళగలంటే నువ్వు ఆలోచన పెంచుకోవాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. మరి చిల్లర విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఈ కపటం అని, అసూయ అని ఇటువంటి విషయాల్లో బయటపడితేనే కానీ నీకు లో చూపే రాదు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడు, కొంతమందికి ఎన్ని సుగుణాలు ఉన్నా అసూయ అనే చెడ్డగా ఉంటే మిగతా సుగుణాలను కూడా హరించేస్తున్నాడు. 100 ఎకరం పోవడానికి ఒక తేకాడు సార్, శరీరం చనిపోవడానికి ఆయన సగం, 100 రోగాలు అక్కర్లేదు, 1 రోగం సరిపోతుంది అని ద్వంద్వాళ్ళు సహించాలి. ఈ ద్వంద్వాళ్ళని భరించాలి. నీవు వేరు, నేను వేరు అనేటువంటి భేద బుద్ధిని తగ్గించుకోవాలి. ఆ సెపరేట్నెస్ ని తగ్గించుకుంటూ రావాలి. మాట భరించగలగాలి. ఒకసారి మీ ఎందుకు పొరపాట్లు అయిపోయినా ఏదో తింటా ఉంటారు, ఆ మాటలు కూడా భరించగలగాలి. బేర్ ఇన్సల్ట్ ఎక్కడి నుంచి స్వామి శివానంద, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, బేర్ ఇంజరీ, ఫేస్ డిసప్పాయింట్మెంట్, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఆ శివానంద శివానంద స్లోగన్ అంటే దిగుడ్డు దూగుడ్డు అన, దూగుడ్డు తేలికే దిగుడ్డు కష్టం. ఒక నుయ్యి తగ్గించడం తేలిక, ఒక గోడ కట్టించడం తేలిక. ఏదైనా నిష్కామ కర్మ, మన స్వార్థం లేకుండా కోరిక లేని కర్మ. మన కర్మ చేసేటప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కోరికతోడు చేస్తున్నావా, కోరిక లేకుండా చేస్తున్నావు? కోరికతోడు కర్మ చేసినా మంచి కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, కోరిక లేకుండా కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మనకు ఆత్మజ్ఞానం, అనుభవంలోకి వస్తుంది. అంటే బ్రాహ్మణ స్థితి పొందుతారు, బ్రహ్మానుభవం పొందుతారు. ఓ అర్జున, ఓ అర్జున, ఓ అర్జున, బ్రాహ్మణ స్థితి పొందవయ్యా అంటాడు మధ్య మధ్యలో అర్జున. వాడు అర్జునుడు ఆ బ్రాహ్మణ స్థితి మంచిది కాబట్టి రిపీటెడ్ గా కృష్ణుని ఎందుకు చెప్తాడు? ఓ అర్జున, బ్రాహ్మణ స్థితి పొందవయ్యా అంటే బ్రహ్మమును పొందవయ్యా, లోపలే ఉండవయ్యా బ్రహ్మమ్మ, పూర్ణం లోపలే ఉండవయ్యా, పూర్ణం ఎక్కడ ఉందనుకో నీ లోపల ఉంది, ఆ బ్రహ్మమును పొందని చెప్తాడు. అంటే ఆ బ్రహ్మమును పొందటానికి దేహబుద్ధి నశించకపోతే, దేహాభిమానం నశించకపోతే ఆ బ్రహ్మానుభవం రాదు. కురుక్షేత్రంలో, భారత సంగ్రామంలో, మహాభారత యుద్ధంలో మొత్తం 18 రోజులు, 8 రోజుల యుద్ధం జరిగింది. 3వ రోజు యుద్ధంలో భీష్ముడు బాగా చండాలి, 1000 మంది సైనికులను చంపుతుంటే అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు కానీ అర్జునుడికి బహుశా మనసులో వీడు మన తాతగారు, వీడు మన తాతగారు అని లోపల అభిమానం పోటీ యుద్ధం చేస్తున్నాడు. ఆ తాతగారు తాతగారు అని అభిమానం పోటీ, ఆ అభిమానం పోగొట్టడానికి పైకి ఎదిరి కిందకు ఉరికాడు స్వామి. ఆడిన మాట తప్పాడు, యుద్ధం చేస్తాడు. ఆ 3వ రోజు భీష్ముడు బాణాలు విరిచి పెడతాంటే ఈ చొక్కాలు తిరిగిపోతాడు. చొక్కాలు తిరిగిపోతాంటే వీడేంటరా ఇదే అర్జునుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు, బహుశా తాతగారని అభిమానం వాడికి పోవటం లేదు, పెద్దవాడే పెద్ద వీరుడే, మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుడు అర్జునుడు ఒకడు, గొప్పవాడు, గొప్ప యుద్ధం బాగా చేస్తున్నాడు. అర్జునాన్ని ఈ రోజున ఎలా యుద్ధం చేస్తున్నావు, తాతగారు తాతగారని అభిమానం నీకు పోవటం లేదేమో, ఈ అభిమానం పోగొట్టుకుని యుద్ధం చేయకపోతే, దేహాభిమానం పోగొట్టుకుని ఈ యుద్ధం చేయకపోతే ఈ సాయంకాలం మనందరిని ముగింపు చేసేస్తాడు మీ తాతగారు అని చెప్తున్నాడు. అని యుద్ధం బాగానే చేస్తున్నాడు కానీ ఎక్కడో తాతగారని అభిమానం ఒకసారి ఉంది, ఉంటుంది వాడికి ఉందని స్వామివారు గ్రహిస్తున్నారు. ఏం నా సొక్కాలు కూడా చిరిగిపోతున్నాయి, భీష్ముడు వేసే బాణాలకి అర్జునుడికి దెబ్బలు తగ్గిన పర్లేదు, స్వామివారి చొక్కాలు కూడా, చిరుగు చొక్కాలు కూడా తిరిగిపోతాంటే అప్పుడు ఆడి అభిమానాన్ని పోగొట్టడానికి స్వామివారి పైకి ఎగిరి కిందకు ఉరికి 3 రోజులు బండి చక్రం తిరిగితే చక్రం పుచ్చుకుని భీష్ముడు వైపు పరిగెడతాంటే అప్పుడు భీష్ముడు అంటాడు, అంటే కృష్ణుడు సాక్షాత్ నారాయణుడే, పరతత్వమైన కృష్ణుడు రూపం వచ్చిన ఇద్దరికి ముగ్గురికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఆ ఇద్దరు ముగ్గురులో భీష్ముడు ఒకడు. ఇప్పుడు చంపడానికి చక్రం బలి చక్రం మొక్క పట్టుకుని బయలుదేరి చేస్తాను. అప్పుడు భీష్ముడు అంటాడు, ఎంత కష్టం ఎంతకోయ్యా, ఆయన చంపడానికి ఎంత కష్టపడాలని, అంటే స్వామివారిని చంపడానికి వస్తున్నాడు, వాడిని నేనే చంపుతాను. ఎవరు? వాసుదేవుడు దిగి రథం నుంచి దిగి అర్జునుని వాడిని చంపలేవు, వాడిని నేను చంపుతాను. ఎవరిని? ఆ భీష్ముడు నేను చంపుతాను, పితామహుడు నేను చంపుతాను, వాడిని నేను చంపుతాను. బండి చక్రం ఆ దగ్గర ఏమి చక్రం ఉందా, ఉష్ణి చక్రం లేదు, బండి చక్రం మొక్క దొరికితే ఆ చక్రం ముగ్గు పరిగెడతాంటే భీష్ముడు అంటాడు, నమస్కరించి, ఎంత ఎందుకు వేసామ, ఎంత చంపడాలని చంపడానికి, నీ చేతులతో నాకు మరణం వస్తే అంతకంటే ఏం కావాలి, మోక్షం వస్తే శాశ్వతంగా నా పూర్తి నిలబడిపోతుంది స్వామివారి చేత చంపబడ్డాను, నీ చేతిలో నేను చనిపోతే నాకు మోక్షం వస్తుంది, స్వామివారి చేతిలో భీష్మ పితామహుడు మరణించాడు, శాశ్వతంగా ఈ భూమి ఎంతకాలం అవుతుందో, పంచిపోతాడు ఎంతకాలం అంతకాలం నా కీర్తి నిలబడిపోతుంది. అంటే ఇంకా చంపడాలని చంపడానికి ఈ చక్ర మొక్కలు ఏదికి రావాలని నమస్కరిస్తాడు స్వామివారికి. ఎవరో భీష్ముడు నమస్కరిస్తాడు. అప్పుడు అర్జును వెనకాల పరిగెత్తి నా గౌరవం పోతున్నాయి, నువ్వు కనుక భీష్మాచార్యుని చంపితే నా గౌరవం పోతున్నాయి, బతిమాలి వెనక్కి తీసుకొస్తాడు స్వామివారు. అంటే అప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు దేహాభిమానాన్ని విడిచిపెట్టి భీష్ముడు నా తాతకాలం విషయం మర్చిపోయి యుద్ధం చేయమంటారు, అందుకు నేను చెప్తాను ఈ విషయం అంతా. వాసుదేవుడు ఇంత ప్రక్రియ చేయవలసి వచ్చింది. ఇది మన తాతకాలం అభిమానం లోపల నుంచి తీసేయటం. దేహాభిమానం నశిస్తేనే కానీ మనం పరిఫెక్ట్గా యాక్ట్ చేయడం. అదే బెల్వాడు కనకదుర్గ గుడి గురించి కూడా అదే కథ చెప్తా ఉంటారు. ఆవిడ కనకదుర్గ కాదు దుర్గనట్టిన పూర్వం ఆవిడ దుర్గనే పిలిచేవారు. ఎస్టీలో ఒక మహా కొంతకాలం బెల్వాడు ఒక రాజు పరిపాలన చేసేవాడు. పరిపాలన చేస్తుంటే ఆడు ఆ రాజు కుమారుడు ఏదో రథం తోలికెళ్తంటే ఆ రథ చక్రం కింద ఎవరో పని చదిపోయాడు. వాడు వచ్చి రాజుగారు కంప్లైంట్ చేశాడు, ఇలా మీ అబ్బాయి గారు రథం తోలికెళ్తంటే మా అబ్బాయి మా మనవడు మీ బండి చక్రం కింద పడి చనిపోయాడు. ఆ రాజు ఏం చేశాడంటే తప్పు అంటే తప్పే, ఎవరు చేసినా తప్పే, అంటే మా అబ్బాయి కూడా నేను ఉరిశిక్ష విధిస్తాను, ఉరిశిక్ష విధించాడు. అప్పుడు అతని న్యాయబుద్ధికి ఏది ఆ న్యాయబుద్ధికి దుర్గమ్మ సంతోషించి వారికి ఇద్దరికి ప్రాణం పోసి విజయవాడలో కనకవర్షం కురిపించింది. అతను అంతగా ఆవిడకి కనక దుర్గ అనే పేరు. ఇంతకు భగవాన్ చెప్పి ప్రశ్న ఏంటంటే, కర్మ సిద్ధాంతం చేత కర్మ ఈ కర్మ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, శరీరం ఉండగానే ఆ కర్మ సిద్ధాంతం నేను అతిక్రమించగలనా, ఓవరకం చేయగలనని ప్రశ్న. ఓవరకం చేయగలవు నువ్వు కర్మాలు ఎవరికి, లోపల చైతన్యాన్ని కర్మానుభవం లేదు. లోపల ఈ దేహంతో ఏ తలంపు అయితే చాలాత్యం పొందుతుందో దానికే కర్మానుభవం. నీకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా దానికే. అయితే మూల తలంపును తీసుకెళ్లి మూలంలో పెట్టామనుకో, మూలంలో నిలబెట్టామనుకో, మూల తలంపు యొక్క మూలం హృదయంలో ఉంది, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ మూల తలంపును తీసుకెళ్లి తన మూలమైన హృదయంలో నిలబెట్టడం, అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం, అదే కర్మను ఉపదేశించడంలో స్వామివారు చెప్పారు. వృత్తిస్థలే మనహ స్వస్థత అయ్యి అని చెప్పారు కదా, నీ హృదయస్థానంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచు, అక్కడ చల్లగా ఉంటుంది. మూల తలంపు కనే తలంపులు వస్తూ ఉంటాయి. మూల తలంపు తన మూలంలోకి ఉపశమించబడినప్పుడు మూల తలంపుకి వచ్చే మిగతా తలంపులు పోవటమే కాకుండా మూల తలంపు కరిగిపోతుంది. ఏ ఆధ్యాత్మిక రూపంలో అయితే కృష్ణుడు నివాసంగా ఉన్నాడు, అక్కడ ఈ మూల తలంపుని పెట్టుకెళ్ళి ఆధ్యాత్మిక గుహలో ఆ హృదయం ఏ గుహలైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ గుహలో మీరు మూల తలంపుని న్యాచురల్ గా నార్మల్ గా నిర్మలంగా నిశ్చలంగా ఏకాగ్రంగా మీరు ఆ మూల తలంపుని అక్కడ ఉంచగలిగితే, అక్కడ ముంచగలిగితే, అక్కడ ఏ నేను చేయగలిగితే, ఎక్కడ మూల తలంపు మూలంలో కనుక నీలం చేయగలిగితే, అప్పుడు ఈ దేహము నేను, ఈ దేహానికి పరిమితమైన బుద్ధి, ఈ దేహము నేననే బుద్ధి నశిస్తుంది. దేహానికి పరిమితమైన బుద్ధి నశిస్తుంది. దేహానికి పరిమితమైన బుద్ధి ఎప్పుడైతే నశించిందో హద్దులు నశిస్తాయి. దేహ బుద్ధి ఎప్పుడైతే నశించిందో నువ్వు అంతటా ఉంటావు. శవ బుద్ధి ఎప్పుడైతే నశించిందో నీకు ఎప్పుడైతే క్షేమ బుద్ధి కలిగిందో నువ్వు అంతటా ఉంటావు. ఈ దేశం ఒకటి దేశకాలములు దేహానికే పరిమితం, కానీ లోపల సత్యంలో లోపల ఉన్న ఈశ్వరుడు ఏ గుహ అయితే ఉన్నాడో ఆ గుహ హృదయ గుహ దేశకాలములకు అచేతమైంది. ఎప్పుడైతే దేహ బుద్ధి నశించిందో, దేహము దేహంతో ఏమైతే తాదాత్యం పొందుతాడో ఆ నేను నశిస్తే జీవలక్షణాలన్నీ నీకు నశిస్తాయి. ఎప్పుడైతే జీవలక్షణాలు నశించినాయో, ప్రకృతి లక్షణాలు ఎప్పుడైతే నీకు నశించినాయో, అంతగా నీవు ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ఆనందం కోసం దృశ్య ప్రపంచం మీద కానీ, బాహ్య విషయాల మీద కానీ, బాహ్య వ్యక్తుల మీద కానీ, నీ తలంపుల మీద కానీ ఆధారపడక్కర్లేదు. అప్పుడు నీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందము ఇవన్నీ కూడా లోపల నుంచే పొంగి పొంగి వస్తూ ఉంటాయి. మీరు ఏదైనా స్తోత్రం చేయవచ్చు, దానివల్ల నాకు సంతోషం రావచ్చు, ఆనందం రావచ్చు. అది ఇతర వ్యక్తి మీదో, అది పొయిట్రీ మీదో, అది మరొక దాని మీదో, మరొక సంఘటన మీద ఆధారపడి వచ్చినటువంటి సుఖం కానీ శాసించగల స్వతంత్రమైన కాదు. అది అన్ని అసత్వమైంది. ఇంద్రియాల ద్వారా వచ్చే సంతోషం, మీ మనసు ద్వారా వచ్చే సంతోషం, ఈ పొగడతల వల్ల వచ్చే సంతోషం, ఎంతే అంతా అస్వతంత్రమైనది. ఈ సంతోషాలను నువ్వు త్యాగం చేయవలసిందే. నువ్వు ఆ చుట్టారు కొమ్మను వండుకోవాలంటే అంత స్వతంత్రమైన సుఖం హృదయంలో నుంచి వస్తుంది. ఆ హృదయంలో ఉన్న సుఖం, హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఆనందం, హృదయంలోని ఉనికి నీ సహస్రానికి వచ్చి నీ నగరకు వచ్చి నీకు మించుతున్నప్పుడు ప్రకృతి మీద నువ్వు ఆధారపడవలసిన పని లేదు. ఇది బ్రోకెన్ హ్యాపీనెస్, ఇది పెర్మనెంట్ హ్యాపీనెస్. అది లౌకిక ఆనందం కాదు, అది అలౌకిక ఆనందం. అంటే మూల తలంపు తన మూలంలో కరిగిపోయినప్పుడు, అణిగిపోయినప్పుడు, నీ రూపాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఈ దేహము నేననే తలంపే నువ్వు పోగొట్టుకున్నప్పుడు నీకు కర్మ ఎలా నిలుస్తుంది? కర్మ అనుభవిస్తున్నానంటున్నాడు కదా, కర్మ అనుభవించడానికి అనుభవించాడు లోపల ఒక ముందు అనుభవిస్తాడు. కానీ వాడే లేనప్పుడు ఎక్కడ అనిపిస్తాడు? నీకు తలకాయంతో తల దువ్వుకుంటా, తలకాయ లేనివాడు తల దువ్వుకుంటాడు. అలాగే ఎవడైతే కర్మ అనుభవిస్తున్నాను ఎవడంటున్నాడు? ఏ తలంపు అయితే దేహంతో కాలాక్ష్యం పొందుతున్నాడో ఆ మూల తలంపు అనుకుంటున్నాడు. ఆ మూల తలంపే పోయినప్పుడు ఇంకా కర్మానుభవం ఎవరికి? మీ సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే మీరు జీవన్ముక్తులు అవుతారు. మీకు అవగాహన రావటం లేదనుకోండి, సోమవారం అంటారు చేతులు తొందరపడకండి, అలా కంగారు పడకండి, అలా హరీ పడద్దు, వరీ పడద్దు. నా ఇంటి భక్తిగా ఉండండి, నాకు పండు ఇవ్వండి, నాకు పుష్పం ఇవ్వండి, నాకు తోయ ఇవ్వండి, నా ఇందు నాకు నాకు ఇష్టమైన పని చేయండి. మీ ఇష్టాలను అయిష్టాలను పక్కన పెట్టండి, నాకు ఇష్టమైతే నాకు ఏదైతే ఇష్టమో ఆ పని చేయండి. నా ప్రీతి కోసం పని చేయండి, నా దయ కోసం పని చేయండి. మీరు ఏ రకంగా పని చేస్తే నా ప్రేమకు మీరు అర్హులవుతారో యోగ్యులవుతారో ఆ రకంగా పని చేయండి. అప్పుడు మీకు ఏం చేస్తానని చెప్పమంటారా మీకు? అప్పుడు మీ లోపల సద్వస్తువును అర్థం చేసుకోవడానికి ఎటువంటి బుద్ధి ఉంటే మీకు అర్థమవుతుంది, అటువంటి బుద్ధిని నేను మీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు స్వాములు. ఆ బుద్ధిని ప్రసాదించడానికి ఆఫరింగ్స్, నీళ్లు పండు ఫలం, ఈ ఆఫరింగ్స్ నీ ఇష్టాలు అయిష్టాలు తీసుకొచ్చావు పక్కన పెట్టవయ్యా. నీ ఇష్టాలు అయిష్టాలు తీసుకెళ్ళి పక్కన పెట్టావు, నాకేది ఇష్టమో చూడు, నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి. ఒకవేళ నాకు ఇష్టమైన నీకు ఇష్టం లేదనుకో, ఇష్టం చేసుకోవాలి, అదే సాధన. కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడు అతను చెప్పిన పని మనకు ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. ఇష్టం చేసుకుంటే ఆయన దైవ పాత్రలు అవుతాం, ఆయన దయకి పాత్రలు అవుతాం, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. సాధన అంటే ఏం లేదు, అనుగ్రహాన్ని సంపాదించడం సాధన. ఆయన మనం ప్రేమించాలి, భక్తి వల్ల ప్రేమ కలుగుతుంది, అలౌకిక భక్తి వల్ల ప్రేమ కలుగుతుంది. లౌకిక భక్తి వల్ల కోరికలు నెరవేరచ్చు కానీ ప్రేమ కలుగదు. కోరికల వల్ల ఫలితాలు రావచ్చు, ఫలితాలు కాల ప్రభావాలు కొట్టుకుపోతాయి. కర్మఫలం ఎప్పుడు శాశ్వతం కాదు, కర్మఫలం అశాశ్వతమే, కర్మఫలం అశాశ్వతమే కాదు. ఆ కర్మఫలం నువ్వు అనుభవించినప్పుడు కొన్ని వాసనలు పడతాయి, ఆ వాసన మళ్ళీ పునర్జన్మలకు కారణమవుతాయి. మోక్షం సంపాదించాలి, ముముక్షత్వం జ్ఞానం సంపాదించాలి, ఆ ముముక్ష మోక్షాన్ని సంపాదించాలి. అది తపన ఈ వాసనలు తొలగిస్తుంది. రూపాన్ని పోగొట్టుకో, మనం ఎంచేటప్పుడు మనకి ఇంకా పని పాటు లేదు. పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు మన రూపం మన పేరు, మన రూపం మన పేరు, మన పేరు అందరూ చెప్పుకోవాలి, మన రూపం గొప్పగా ఉండాలి. ఈ రూపము పేరు ఎవరికి? మూల తలంపు గారికి రెండు సర్వే, వారే సైతానం, వారే సతానం. వారికి రూపం అంటే బాగా ఇష్టం. మామూలు చిల్లర దేవుళ్ళు అంటే ఇష్టం, వారికి అంటే ఇష్టం అంటే బాగా ఇష్టం. అంటే దేవుని కూడా అలంకరిస్తారు. మీరు చూడండి, ప్రతి గుళ్ళో కూడా దేవుని అలంకరిస్తారు, బంగారు కీరితాలు పెడతారు దేవుడికి. ఆ మూల తలంపు రూపాన్ని ఆకర్షిస్తుంది. సరసానికి మనసుకి రూపం మనసుని ఆకర్షిస్తుంది, అందుకే దేవుని కూడా అలంకారం చేయటం కూడా అంతకే. అసలు ఈ మూల తలంపు గారికి రూపం ఒకటి కావాలి, పేరు ఒకటి కావాలి. మనకి పేరు వస్తుందంటే మంచి పని చేస్తారు, లేకపోతే మంచి పని కూడా చేయరు. అంటే రూపం మూల తలంపు గారికి ఎవరంటే ఇష్టం? అటువంటి రూపం అంటే ఇష్టం, పేరంటే ఇష్టం. ఆ మూల తలంపు గారిని అహంకారం అని పిలుస్తారు. అహంకారం అటువంటి పేరు లేకుండా ఉండలేకపోతుంది, దేహం లేకుండా ఉండలేకపోతుంది. అంటే ఈ దేహం పోతే ఇంకో దేహం వస్తుంది, దేహం వస్తే పేరు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అహంకారం రూపం లేకుండా ఉండలేదు, పేరు లేకుండా ఉండలేదు. అహంకారం ఉండగా శరీరం పోయినాయి కానీ మళ్ళీ కొత్త దేహం వస్తుంది, దాన్ని పునర్జన్మ అంటారు. పునర్జన్మలైనా ఈ కర్మసిద్ధాంతాలైనా అహంకారాన్ని ఎంత నిజమో అవి కూడా అంత నిజం. అహంకారం నశించినప్పుడు పునర్జన్మ లేదు, కర్మసిద్ధాంతం లేదు. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నాం? ఏదో దేహం నేను అనుకుంటున్నాను. ఆ దేహం నేను ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నాకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను వైద్యం చేయించుకుంటాను. అలాగే మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నాకు వైద్యం చేయించి శక్తి ఉన్నా మీకు చేయించలేదు. ఎందుకంటే నా ఉపాధి నాది కదా, ఈ ఉపాధి నాది, ఆ శరీరం నాది కదా, ఈ శరీరం నాది. మీ శరీరాన్ని కడుపు నొప్పి వస్తే నాకేం అక్కర్లేదు, నా శరీరాన్ని కడుపు నొప్పి రాకూడదు. మీ పేరు పాడైపోయినా పర్లేదు, మా పేరు మటుకు బాగుండాలి. వీళ్ళకి జ్ఞానం అండి, వీళ్ళకి ఆత్మజ్ఞానం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. క్లోజ్గా రండి, ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలా శరీరాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని శరీరాలతో నేను తర్వాత ఏదో శరీరం నాదనుకుంటున్నాను, ఏదో ఒక ఉపాధి నాదనుకుంటున్నాను, ఆ పేరు నాదనుకుంటున్నాను, ఆ పేరు నాదనుకుంటున్నాను, ఏదో ఒక శరీరం నాదనుకుంటున్నాను. ఆ శరీరం చుట్టూరు, ఆ ఉపాధి చుట్టూరు, పేరు చుట్టూరు నేను తిరుగుతున్నంత కాలం పునర్జన్మలోంచి నేను విడుదల పొందాలని, కర్మ సిద్ధాంతంలోంచి కూడా విడుదల పొందాలని ఎత్తుకెత్తు అనుభవించవలసింది. వాళ్ళ ట్రైన్లో యాక్సిడెంట్ అయింది, లేదు మంది చనిపోయారంటే మనకి చేయం కుట్టినట్టు ఉండదు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన వల్లరే, ఊరంతా అల్లరే, మన దుఃఖం అంతా ఊళ్ళందరికీ పంచిపెట్టడం, మనకి ఏదైనా సంతోషం ఇస్తే మనం సొంతంగా అనుభవించేయటం, ఏదైనా దుఃఖం వస్తే మటుకి ఊరంతా దేశం అంతా పంచిపెట్టడం దుఃఖాన్ని. ఎంతకాలం అయితే పేరుతో తాదాత్యం పెంటున్నావు, ఎంతకాలం అయితే శరీరంతో తాదాత్యం పొందుతున్నావు, అంతవరకు నీకు ఆత్మజ్ఞానం రాదు, ఆ పరమసుఖం తెలిసి నీకు మోక్షం రానే రాదు. బ్రాహ్మణ స్థితి, కృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ స్థితి నువ్వు పొందవు. రూపం ఉన్నోడికి పేరు ఉన్నోడికి కర్మ సిద్ధాంతం కానీ, రూపం లేనివాడికి పేరు లేనివాడికి కర్మ సిద్ధాంతం ఏంటో ఇక్కడ రమణ స్వామి వారు అడుగుతున్నారు. శరీరం ఉన్నోడికి చాలు కానీ శరీరం లేనివాడికి చాలు ఏంటో. మనం అందరం ఉన్న స్థితి నిజమైన స్థితి కాదట్టుంది. ఇప్పుడు మనం అందరం నిజమైన స్థితిలో ఏమంటుంది, సత్యమైన స్థితిలో లేము, అసత్యమైన స్థితిలో ఉన్నాం. మరి నిజమైన స్థితి ఎప్పుడు వస్తుందట్టు మనకి వ్యాపారం అధ్యయనం చేయటం వల్ల రాదు. లేకపోతే ఏదో మంచి పనులు చేయటం వల్ల రాదు, లేకపోతే గౌరవం వల్ల రాదు, యశస్సు వల్ల రాదు, యశస్సు వల్ల రాదు. లేకపోతే మీ సంతానం మంచి వాళ్ళ బుద్ధిమంతులై ఉండొచ్చు, మీ సంతానం వల్ల రాదు. లేకపోతే మీకు ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, లేకపోతే కొంతమంది విద్యా సంపన్నులు అవ్వచ్చు, కొంతమంది ధన సంపన్నులు అవ్వచ్చు, వాళ్ళకు కూడా రాదు నిజస్థితి, వాళ్ళకు కూడా రాదు. ఎవరికి వస్తుంది? ఈ నేను అనే తలంపును చూశారు, ఆ నేను అనే తలంపును ఎవడైతే తొలగించుకుంటాడో వాడికి నిజస్థితి కలుగుతుంది. కానీ సంతానం వల్ల కానీ, అధ్యయనం వల్ల కానీ, ధన సంపద వల్ల కానీ, విద్యా సంపద వల్ల కానీ వచ్చేది కాదు అయ్యా. ఇది నీ వాస్తవ స్థితి, యథార్థ స్థితి, ఉన్న స్థితి నీకు ఎప్పుడు వస్తుందంటే దేశంతో ఏ తలంపు అయితే సాదాత్యం పొందుతాందో ఆ తలంపు పోయినప్పుడు నీకు నిజస్థితి కలుగుతుంది. ఏదైతే సహజమో అదే నిజం, ఏదైతే సహజం కాదో అది నిజం కాదు. నీకు సహజ స్థితి ఎప్పుడు వస్తుందంటే దేహాది మనం నశించినప్పుడు నీకు సహజస్థితి కలుగుతుంది. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో నీకు శవబుద్ధి కలుగుతుంది. అది న్యాచురల్ స్టేట్, అది నార్మల్ స్టేట్. అప్పుడు నువ్వు శరీరం లేకపోయినా ఉంటావు అన్న సంగతి నీకు తెలుస్తుంది కదా, అదే బ్రాహ్మణ స్థితి. బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది, శరీరం ఎప్పుడు ఉంటుంది, కాల ప్రవాహంలో పోతుంది. బ్రాహ్మణ స్థితి అంటే ఏంటంటే బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది. నువ్వు బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు బ్రాహ్మణం ఎప్పుడు ఉంటామన్న సంగతి నీకు తెలుస్తుంది. ఆ స్థితిని నువ్వు ఎట్టేం చేయవయ్యా, అది భక్తి ద్వారా చెయ్యి, కర్మ ద్వారా చెయ్యి, జ్ఞానం ద్వారా చెయ్యి, యోగం ద్వారా చెయ్యి, అన్ని మార్గాలను సమన్వయం చేసుకునే చెయ్యి, మొత్తం మీద ఏదో రకమైన మిజ్జానేనిలోంచి దొంగనేనిలోంచి విడుదల పొందవయ్యా, అప్పుడు బ్రాహ్మణ స్థితిని పొందుతావు కదా. అంటే దాని వేటికి వేటికి అక్కడ చెప్తాడండి. ఇక్కడ నువ్వు పుక్క మీద కొడితే పాము చావదు, పాము నెత్తి మీద కొడితే పాము చనిపోతుంది. అంటే వెతికి 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 ఆ కర్తృత్వాన్ని పట్టుకుని దాన్ని బాధ దాన్ని అయ్యా నువ్వు హత్య చేయవలసింది. ఆ కర్తృత్వాన్ని విడిచిపెడితే అన్ని విడిచిపెట్టినట్టే, ఆ కర్తృత్వాన్ని విడిచిపెట్టవనుకు ఏది విడిచిపెట్టినట్టే. నువ్వు కర్తృత్వాన్ని కనుక విడిచిపెడితే సమస్తం త్యాగం చేసినట్టే. కర్తృత్వాన్ని విడిచిపెట్టకుండా ఏదైనా త్యాగం చేసినా దానివల్ల పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు, ఏం విడిచిపెట్టినట్టే లెక్కన. అంటే వెతికి 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 దాన్ని విడిచిపెట్టే, దేన్ని విడిచిపెడితే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో దాన్ని విడిచిపెట్టే, అదే కర్తృత్వం, అదే డోయర్షిప్. ఆ డోయర్షిప్ ఉన్నవాడికి దుఃఖం కాదు, డోయర్షిప్ లేని వాడికి దుఃఖం ఏంటి? కర్తృత్వం ఉన్నవాడికి కర్మ వెంట పడుతుంది, కర్తృత్వం లేని వాడికి కర్మ వెంటాడితే ఉంటాడు. కర్మ సిద్ధాంతాలకి, పునర్జన్మలకి సిద్ధాంతాలకి కర్తృత్వం కాదు, అహంకారంలో ఉన్న కారణం. అది పోతే అంతా పోయినట్టే, అది అది పోలేదనుకో మిగతా అన్ని ఉన్నట్టే. అంటే వేతికి 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 ఏదో విడిచిపెట్టేసాను, కర్తృత్వాన్ని విడిచిపెట్టేశాను, అహంకారాన్ని విడిచిపెట్టేశాను అనుకోకు. అసలు ఏది విడిచిపెట్టాలో ముందు నీకు అర్థం అవ్వాలి కదా. వెతికి 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 అసలు కర్తృత్వం అంటే ముందు అర్థం చేసుకుని, అహంకారం అంటే ఏంటో ముందు అర్థం చేసుకుని, ఓ నిజ అహంకారం అని నీకు అర్థం అయ్యాక దాన్ని విడిచిపెట్టవయ్యా, అప్పుడవయ్యా నీకు మోక్షం. ఏదో వదిలేసిన అహంకారం వదిలేశారంటే నీకు మోక్షం వస్తుంది. దేవుణ్ణి మోసం చేస్తావు, పరమేశ్వరుని మోసం చేస్తావా, స్వామిని మోసం చేస్తావు? నువ్వు మోసం చేయగలవా? స్వామిని ప్రపంచాన్ని మోసం చేయొచ్చు, కానీ భగవంతుని మోసం చేయగలవా? నీ రూపం మీద నీకు ఎటువంటి బుద్ధి ఉందో, కృష్ణ రూపం మీద నీకు ఎటువంటి బుద్ధి కలిగితే కృష్ణుని ఆ రూపాన్ని నిరంతరం ధ్యానం చేసుకుంటే నీకు ఈ రూపబుద్ధి పోతుందని శ్రీకృష్ణ చైతన్యుడు అంటాడు. కర్మ సిద్ధాంతం పూర్వజన్మ చేసిందే వస్తుంది, చేయింది రాదని అంటూ ఉంటారు. ఏది చేస్తే అదే ఇది వస్తుందని మన పెద్దలు చెప్తా ఉంటారు. ఇవన్నీ కర్మ సిద్ధాంతం, ఇవన్నీ కర్మ సిద్ధాంతం. పూర్వ కర్మను ఏం చేస్తారంటే సంచితం ఆగామే ప్రారంభం. కర్మ మూడు రకాలు. ఇప్పుడు మన చేలో ఉన్న పంట ఆగామే, గాజులో ఉన్న ధాన్యం సంచితం నిలవ ఉంది. ఇంట్లో గాజులో ఉన్న ధాన్యం ఆడించుకుని మనం బియ్యం తింటాం, అది ప్రారంభం. అంటే రాబోయే చేలో ధాన్యం తర్వాత వస్తుంది గాజులోకి. గాజులో ఉన్న ధాన్యం మనం తింటాం ఆడించుకుని. ప్రస్తుతం ఏదైతే మన డబ్బాలో బియ్యం ప్రారంభం. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ శరీరంలో మన శరీరం తయారైనప్పుడు ఈ శరీరం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ మరణించాలి, ఏ వృత్తి చెయ్యాలి, వీరికి బహుమానాలా లేకపోతే అవమానాలా, వారు ఏ పదవి చేయాలి, ఎక్కడ ఉండాలి, వీరికి పెళ్లి ఎక్కడ అవ్వాలి, మొట్టికాయలు ఎక్కడ తినాలి, మరి ఏ టైంలో వీరి వృత్తి ఏం పని, వీరి వృత్తి ఏమిటి, ఆ వృత్తి కూడా భగవంతుని నిర్ణయిస్తాడు. వారు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉండాలి అంటే మీరు ఈ రోజున ఇట్లా జ్ఞాన యజ్ఞానికి వచ్చారంటే ఇది కూడా మీ దేహం పుట్టినప్పుడు నిర్ణయం పడిపోయిందని చెప్తారు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఏ వృత్తి చేయాలి, ఏ రోజున ఏ గంటలో ఎక్కడ ఉండాలి, చావు కూడా ప్రయాణం చేస్తాను, మనం కూర్చుంటే కూర్చుంటుంది, నించుంటే నించుంటుంది, చావు కూడా మనకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది ఆ చావు చేయనప్పుడు మన ముక్కులో గాలి, ఈ ప్రాణం కూడా ఈశ్వరుడు తీసుకుపోతాడు. ఏ ఈ ముక్కులో గాలి ఏ ఈశ్వరుడు అయితే పోసాడో ఆ గాలి మన ఈశ్వరుడు తీసుకుపోతాడు. ఈ గాలి కూడా ఈశ్వర స్వరూపం. అయితే దేహం ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు మరణించాలి, ఎంత ప్రారంభాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం తయారైనప్పుడు మొత్తం కర్మ అంతా పోయేస్తుంది. మనం కాఫీ కాల్చుకున్నప్పుడు నలుగురు కాల్చుకుంటాం అనుకోండి, మొత్తం డబ్బాలో ఉన్న పంచదారని తెచ్చి పోసేయం. ఆ నలుగురు సరిపడే కాఫీ ఎంత పడుతున్నా అంతా తీస్తాం, పంచదార డబ్బాలో ఉన్న పంచదార కానీ మొత్తం డబ్బా తీసుకొచ్చి ముంచేయం. అలాగే దేహం తయారైనప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఎంత కర్మ నేను స్టోర్ లో ఉందో ఎంతవరకు నేను భరించగలరు, మొత్తం కర్మ అంతా తీసుకొస్తే మన అక్కడ భరించగలం. మన ఏదో చిన్న చిన్న సంతోషాలు మనకు ఉండాలి కదండి, మొత్తం జీవితం పొడిగిన దుఃఖం అయితే మనం భరించగలండి. మొత్తం అంతా దుఃఖం పెట్టేస్తాడనుకోండి బతకగలం మనం? ఏదో చిన్న చిన్న సంతోషాలు ఉండాలి కదా మనకి, విత్ ఇన్ విత్ ఇన్ ప్లెజర్స్. అంతేగా ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే కొంత పుణ్యమని కొంత పాపం కలుపుతాడు మనకు. ఆ పూర్వజన్మలో ఉన్న కొంత పుణ్యం కలుపుతాడు, కొంత పాపం కలుపుతాడు. కొంతమందికి ఎక్కువ పుణ్యం కలుపుతాడు, కొంత తక్కువ పాపం కలుపుతాడు. కొంతమందికి ఎక్కువ పాపం కలుపుతాడు, తక్కువ. మొత్తం మీద రెండు కలుపుతాడు, రెండు కలిపి అది అనుగ్రహించమని దేహాన్ని ఇస్తాడు. అదేంటది? ప్రారంభం. అంటే ఇంట్లో బియ్యం, డబ్బాలోనే బియ్యం ప్రారంభం. ఇక్కడ రమణ మహర్షి గారు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు కట్టెను పోగొట్టుకుంటామనుకోండి, దేశమే నేనే బుద్ధిన మహాకర్త వాడు ఉన్నాడు కదా, కారణంగాడు ఉన్నాడు కదా, కారణంగానే పోగొట్టుకుంటామనుకోండి, ఇది ఈ దేహానికి సంబంధించిన ప్రారంభమే పోతుందా? మరి వచ్చే ధాన్యం మాట, గాజులోని ధాన్యం మాట ఏంటని అడుగుతాడు. రాబోయే జన్మల్లో అనిపించవలసిన కర్మ చాలా ఉంది కదా, దాని మాట ఏంటి అంటారు? ఆ దాని మాట ఏంటి భయ్యా? పాత కొత్త అంతా పోతుంది. ఈ ప్రారంభం ఒకటే కాదు, పాత కొత్త. ఆ పాత కొత్త ఎవరికి? కర్తృత్వం ఉన్న వాడికి. కర్తృత్వం పోయినప్పుడు పాత లేదు, కొత్త లేదు, ఇంకా సంచితం పోతుంది, ఆగామం పోతుంది, ప్రారంభం పోతుంది. అదే రమణ మహర్షి గారు అంటారు, దశరథుడికి ముగ్గురు భార్యలు అనుకోండి, దశరథుడికి మరణించేప్పుడు ముగ్గురు భార్యలకి వైద్యం వస్తుంది. అలాగే కర్త, కర్త అంటే కారణం. ఈ లోపల ఉన్న కారణం, ఈ లోపల ఉన్న కారణమే కారణం. దేశము లేననుకునే తలంపు అదే కారణం, అదే కారణం. ఆ కారణం పోయినప్పుడు సంచిత కర్మ, ఆగాది కర్మ, లేదా ప్రారంభమ్మ కర్మ, మీరు నశించిపోతాయి, కాలు భూమికి కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ ఎవడక అనుభవించేవాడు లోపల ఉంటాడు. కర్తృత్వం ఎప్పుడైపోయింది? ప్రారంభం పోతుంది, సంచితం పోతుంది, ఆగాదం పోతుంది, మొత్తం అంతా పోతుంది. ఏమీ లేదు, అది ఉంటే అన్ని ఉన్నాయి. ప్రారంభం ఉంది, సంచితం ఉంది, ఆగం ఉంది. అది లేకపోతే ఏదీ లేదు భయ్యా, అది లేకపోతే ఏదీ లేదు. అది ఏదో తెలుసుకుని నువ్వు అలా కర్తృత్వం అంటే ఏంటి నువ్వు అర్థం చేసుకుని దాన్ని తొలగించుకో, ఏమి లేదు. నువ్వు మీద జ్ఞానం లోపలికి వెళ్ళి వాడికి జ్ఞానం వస్తుందండి, లోపలికి వెళ్ళకుండా జ్ఞానం రాదు. పరమేశ్వరుడు హృదయంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన వాడికి జ్ఞానం వస్తుంది. టు నో ద ట్రూత్, దట్ డీప్ ఇన్ అవర్ సెల్ఫ్. జ్ఞానం పైకి ఎదిరేవాడు కాదు, లోపలికి మునిగేవాడికి జ్ఞానం వస్తుంది. నీ జీవుని తీసుకెళ్లి, మనస్సును తీసుకెళ్లి, మూల తలంపుని తీసుకెళ్లి, మదర్ థాట్ని తీసుకెళ్లి, అది ఎక్కడి నుంచి అయితే ఎరైజ్ అవుతుందో అక్కడికి తీసుకెళ్లి, అక్కడ ముంచితే, అది కడిగితే అక్కడికి జ్ఞానం వస్తుంది. ఏదాద గడ్డి మీటి కూడా చిన్న అగ్గిపోలకు లోకు, పెద్ద గడ్డి మీటి కూడా చిన్న అగ్గిపూలక లోకు, పెద్ద గుమ్మడికాయ కూడా చిన్న కత్తిపేటక లోకు. అదేవిధంగా నీకు ఎన్ని కర్మలు ఉన్నా, పెద్ద పెద్ద కర్మలు ఉన్నా, నీకు ఆత్మజ్ఞానం కలిగిందనుకో, ఆత్మానుభవం కలిగిందనుకో, పెద్ద గడ్డి మీటి అంటుంది అంత కర్మ ఉన్నా, అది నిర్ణయం చేస్తుంది. నిప్పు కాల్ చేసినట్టు నీ ఆత్మజ్ఞానం అట్లాంటి భస్మం చేసి విడిచిపెడుతుంది. అది అనుభవించేవాడు ఎక్కడ లేనప్పుడు నీకు అనుభవానికి విషయాలే ఉన్నాయి అక్కడ. అసలు ఇక్కడ కర్త లేనప్పుడు నేను కర్మ ఏం చేస్తుంది? ఎంత పెద్ద కర్మ అయినా చిన్న కర్మ. ఆత్మజ్ఞానం సంపాదించుకో, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా అది తెలుసుకో. ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలిసినప్పుడు లేని లేదో నీకు లేనట్టు తెలుస్తుంది. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఎంతకాలం అయితే తెలియదు, అంతకాలం లేనిది ఉన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంటుంది, అలా గోచరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పునర్జన్మ లేకుండా ఉండలేవట్టు, తిరిగి పుట్టకూడదు, పుట్టకూడదు, పుట్టకూడదని పుట్టేస్తాం అంటున్నాం మనం అక్కడ చూడటం. ఎవరికైతే జ్ఞానం అనుభవంలోకి వచ్చిందో, హృదయంలో ఉన్న బంగారం ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో, వాడికి పుట్టుక లేదు, చావులే, అదే వైకుంఠం. అంటే నీకు ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో, లోపల నీ హృదయంలో నిజం నీకు ఎప్పుడైతే అనుభవానికి వైద్యమైందో, వాడికి ఏమి రియాక్షన్స్ ఏముండవు. వాడికి ఈశ్వరుడు వాడు దేహాన్ని స్వాధీనం చేసుకుని ఆ దేహాన్ని ఉపయోగించడం, ఎవరైతే అహంభావన పోయిందో ఆ దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. భగవంతుడు ఎవడైతే, ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో, ఎవరికైతే బ్రహ్మానుభవం కలిగిందో, ఎవరికైతే బ్రాహ్మణ స్థితి పొందాడో, ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకుని ఏజెంట్ కింద ఉపయోగించుకుంటాడు. ఆ దేహాన్ని ఎవడు? ఈశ్వరుడు. అంటే ఆ నోరు కాదు, అక్కడ నోరు మాట్లాడేది అహంకారం కాదు, ఈశ్వరుడు దేహాన్ని స్వాధీనం చేసుకుని ఉంటాడు కాబట్టి అది జ్ఞాని ద్వారా వచ్చే వాణి కూడా ఈశ్వర వాణి. అంటే దేహం అహంకారం స్వాధీనంలో ఉండదు, ఈశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. అంటే కృష్ణుడు చెప్తాడు, ఈ శాగిరి మహేశ్వరు వారంటే నాకు ఇష్టం, వీరంటే నాకు ఇష్టం అని చెప్పినప్పటికీ ఆత్మజ్ఞానం పొందినవాడు, నా స్వరూపాన్ని పొందిన వాడికి నాకు భేదం లేదు, వాడు నేనే ఒకటే, వాడికి మీరు నమస్కరిస్తా, నమస్కారం నాకు కూడా అందుతుంది. అంచేత నువ్వు అదే చెప్పాడు కృష్ణుడు, ఏమని చెప్పాడు అర్జునుతోటి, కర్తృత్వం పోయిన తర్వాత మూడు లోకాలని భస్మం చేసిన పాపం నీకు అంటదాను, నీ దేహము నేనే తలంపుదలు చేస్తే నీకు పుణ్యపాపాలు వస్తాయి, లేకపోతే నీకు పుణ్యపాపాలు రావు. కర్తృత్వ బుద్ధి లేని వాడికి పుణ్యపాపాలు రావు. ఆత్మకు దోషమే ఉందండి, దోషం మనస్సులో ఉంది, దోషం మనస్సులో ఉంది. కానీ చైతన్యంలో దోషం లేదు, నువ్వు చైతన్యమై ఉన్నావు. సాధన చేసి నీ బుద్ధిలో ఉన్న దోషాల నుంచి నువ్వు విడివడి నువ్వు ఏడినప్పుడు ఆ చైతన్యమే నీవు అని అనుభవం. ఇప్పుడు దేహము నేను అనుభవం నీకు ఎలాగ వస్తుంది, ఆ చైతన్యమే నువ్వు అని అనుభవం నీకు వస్తుంది. అదే నారాయణుడు. ఈ అప్స్ డౌన్స్, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా బుద్ధిలో ఉన్నాయి, మనసులో ఉన్నాయి, చైతన్యంలో ఏమీ లేవు. ఇది ఆ చైతన్యానుభవం వచ్చిన తర్వాత నీకు పాపం లేదు, పుణ్యం లేదు, వాటితో పనే లేదు నీకు. అసలు ఈ పాపం ఎంత నిజము, పుణ్యం ఎంత నిజం అంటే దేహము నేనైనా తలంపు ఎంత నిజం, అది కూడా అంతే నిజం. నువ్వు ఆత్మవై పని చేస్తే నువ్వు శరీరంగా ఉండకు, మనస్సుగా ఉండకు, ఇంద్రియాలుగా ఉండకు, ఆత్మగా ఉండు. ఆత్మ అయి ఏ పని చేసినా ఏ దోషము నేనంటే అర్జున, నువ్వు దేహాన్ని అనుకుని పని చేస్తే మంచికి మంచి, చెడుకు చెడు నువ్వు అనుభవించవలసిందే. నువ్వు దేహంగా అనుకున్నప్పుడు ఆత్మవే, నువ్వు మనస్సు అనుకున్నప్పుడు ఆత్మవే, ఆత్మ అనుకున్నప్పుడు కూడా ఆత్మవే. ఆత్మ అయి పని చేయి, జ్ఞాని వై పని చేయి, అప్పుడు నీకు సౌందర్యం తెలుస్తుంది. ఆత్మజ్ఞానాన్ని మనస్సు గ్రహించలేదు, ఆత్మయందు మనస్సును నిలబెట్టి ధ్యానం చేయగా, ధ్యానం చేయగా ఆత్మయందు మనస్సు నిలబెట్టి తప్పించగా తప్పించగా దాన్ని ధ్యానం చేయగా చేయగా ఈ మనస్సే ఆత్మాకారం చెందుతుంది. అప్పుడు ఆత్మజ్ఞానం నీకు కలుగుతుంది. ఆత్మను ధ్యానం చెయ్యి చెయ్యి, ఇతర విషయాలు కొంచెము కూడా, ఇసుమంతయ్యలు కూడా లేకుండా ఆత్మ చింతన చెయ్యి, ఆత్మ ధ్యానం చెయ్యి. అన్య చింతన కొంచెం పనికిరాదు, అనన్య చింతన. ఇదే కృష్ణుడు చెప్తాడు గీతలో, ఆత్మని ధ్యానం చెయ్యి, ఆత్మని శ్రవణం చెయ్యి, ఆత్మ అనుగ్రహం కోసం జీవించు. అన్య చింతన కొంచెము కూడా, అన్యచింతన కొంచెము కూడా లేకుండా నిరంతరము ఆత్మను చింతిస్తుంటే, ఈశ్వరుని చింతిస్తుంటే ఆయన దయ కలిగి ఆయన స్వరూపాన్ని నీకు వ్యక్తం చేస్తాడు. అదే జ్ఞానం. ఆయన దయ లేకుండా ఆయన పొందలేము మనం, ఆయన దయ లేకుండా ఆయన పొందలేము. ఏ ఈశ్వరుని అయితే మనం పొందుదామనుకుంటున్నామో ఆయన దయ లేకుండా ఆయన పొందలేము మనం. అక్కడదాకా ఎందుకు, కంటి పిల్లవాడి చేతిలో ఏదైనా దళ్ళమ్ముక్కుంటే వాడికి ఇష్టమైతే మనకి ఇవ్వడాడు దేవుడు మాట్లాడు. కానీ చంటి పిల్లవాడి చేతిలో ఉన్న వస్తువు కూడా మనం తీసుకునే వాడు ఇష్టం లేకపోతే. అక్షరమణమాలలో చెప్తాడు భగవంతుడు, నాలో దోషాలు ఉన్నాయనుకో, నీలో ఆ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలని చెప్తే నువ్వు దేవుడు ఎలాగవుతావు? ఆ దోషాలను తొలగించు, ఆ దోషాలను తొలగించి నన్ను పవిత్రని చెయ్యి. పవిత్రని చేసి పెద్దవాణి చెయ్యి. పెద్దవాణి చెయ్యంటే నియంత్రవాణి చెయ్యి. నియంత్రవాణి చేసి నన్ను ముద్దు పెట్టుకుని నన్ను కౌలించుకుని నీ స్వరూపం నాకు ఇవ్వజే అరుణాచలేశ్వరుడా. నువ్వేదో పెద్దవాడు నేను చిన్నవాడు అనుకోకు, పొని చిన్నవాడు అనుకో, పొని చెయ్యి, పెద్దవాడిని చెయ్యి. ఏదైనా డాక్టర్ గారి దగ్గరికి మనం పెడతాం అనుకోండి, నీకు పలానా రోగం ఉంది వెళ్ళిపోవంటే అర్థమైతే రోగాన్ని తగ్గించాలి డాక్టర్. అదేవిధంగా అరుణాచలేశ్వరుడు, నీ బుద్ధిలో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, వెళ్ళిరా అంటే అర్థమైతే బుద్ధిలోని దోషాన్ని నువ్వు తొలగించాలి. అప్పుడు నువ్వు దేవుడు అవుతావు, అప్పుడే నువ్వు ఈశ్వరుడు అవుతావు. కానీ ఎవరిలో అయినా దోషాలు కనుక తొలగిస్తావు అనుకో, నువ్వు అది సైలెంట్ గా చడీ తప్పుడు లేకుండా చేస్తావు అరుణాచలేశ్వరుడు. నువ్వు అది అల్లర నీకు అలవాటే లేదు, గడబడ నీకు అలవాటే లేదు. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పని చేసినా సైలెంట్ గా చేస్తావు. లక్ష్మికి గౌరవం అంటే ఇష్టం, లక్ష్మీదేవికి గౌరవం అంటే ఇష్టం. అక్కడ నీలో ఏదైనా బలహీనతలు ఉంటే పట్టించుకోదు, కానీ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిని గౌరవించకపోతే నీ ఇంటికాడ ఉండదట్లేదు. నువ్వు ఇంటికాడ రూపాయలను కూడా మీరు గౌరవంగా చూడాలి, ఒక రూపాయినా పర్లేదు గౌరవంగా చూడాలి. అది లక్ష్మిని అగౌరవంగా చూస్తే అది ఉండదట్టు, నీళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు. అలాగే లక్ష్మీదేవికి ఆ గుణం ఎలా ఉందో అరుణాచలేశ్వరుడికి గుణం ఉండటండి. ఏమీ తెలియనట్టు పైకి అమాయకుడిగా ఉంటాడటని, ఏమీ తెలియనట్టు ఉంటాడటని, ఇంపర్సనల్ గా ఉంటాడటని, వ్యక్తిభావం లేకుండా ఉంటాడటని. వాడు చేసి పనిటండి, వాడు చేసి నీకు చేసి ఉపకారం నీకు కూడా తెలియకుండా చేస్తాడటండి. అది గొప్పతనం. అక్కడ అరుణాచలేశ్వరుడు ఎంత సైలెంట్ గా చేస్తున్నాడు, లేకపోతే అహంకారాన్ని పోగడుతున్నాడు అని సైలెంట్గా ఎవరైనా చెబితే ఒకవేళ ఎవరైనా తెలుసుకుని ఎక్కడైనా చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదట్టండి. మరి ఇదిగోకుండా మాట్లాడు, నేను ఇంత బాగా నువ్వు చేస్తున్నావు, నేను ఎవరికైనా ఇతరులకు చెబుతాను, అది నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వించు అరుణాచల. ఏదో ఉద్ధరిస్తానో, నేను అరుణాచలం వచ్చాను, ఏదో ఉద్ధరిస్తానని చెప్పావు, నేను అరుణాచలం వచ్చాం, వస్తే నన్ను నాకు కాకుండా చేసేసావు. నా గుహలోంచి బయటకు లాగావు అంటే నా జీవలక్షణాలలోంచి బయటకు లాగేశావు, నా గుహలోంచి బలవంతంగా నన్ను బయటకు లాగేశావు. లాగేసి రోడ్డు మీద ఇచ్చిపెట్టలేదు రే, నీ స్వరూపం నాకు ఇచ్చేసావు ఓ అరుణాచలేశ్వరుడు. ఈ ప్రక్రియ, ఈ ప్రక్రియ ఎలా చేశావు, ఈ ప్రక్రియను ఎలా చేసావయ్యా, నాకు కూడా తెలియకుండా చేశావు. ఈ ఆపరేషన్ ఎలా చేసావంటే నువ్వు చాలా సాఫ్ట్ గా చేసేసావయ్యా, నా ముఖం కూడా నలకుండా, సాధన పేరు మీద బాధ లేకుండా ఈ ఆపరేషన్ చేశావు. కొన్ని సగం ఆపరేషన్ చేసి విడిచిపెట్టలేదు, సైలెంట్ గా ఆపరేషన్ కంప్లీట్ గా చేసేసావు. సగం ఆపరేషన్ చేసి మిగతా సగం ఆపరేషన్ వచ్చి జన్మలో చేస్తాను అనలేదు నువ్వు, మొత్తం ఆపరేషన్ సర్జరీ పూర్తిగా చేసేస్తారు. ముగింపు ఏంటంటే ఇవాళ కర్మ సిద్ధాంతం గురించి ఇక్కడ భగవాన్ మాట్లాడదు. నువ్వు ఎంతకాలం అయితే దేహాన్ని అనుకుంటావు, నువ్వు దేహం అనుకున్నా నువ్వు చేతి ఆత్మలే, నీ మనస్సు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మలే, ఆ చావులేని వస్తువే, ఆ చావులేని వస్తువుతో తారాక్ష్యం పొందినంత కాలం నువ్వు దేహంతో చేసే పనులు, మనస్సుతో చేసే పనులు నిన్ను వెంటాడుతుంటాయి. ఈ జన్మలోని రాబోయే జన్మలు వెంటాడుతుంటాయి. ఏవో కాలం నీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు నీకు అనుభవంలోకి తీసుకురావాలి, ఎక్కడ నీకు అనుభవంలోకి తీసుకురావాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఏ వాసన ఎప్పుడు నీకు తీసేటట్టు చేసి బయటకు తీయాలి, అదంతా ఈశ్వరుడు చూస్తాడు. అయ్యా వాడే ఈశ్వరుడు, వాడే జనుడు, వాడి కారణం, వాడు మహాకర్త, కర్తరాజ్యంగా ప్రాప్తి చేసే ఫలం వాడే కర్త. కర్త అంటే నువ్వు ఏదో పని చేస్తావు, ఆ పనికి ఫలితానికి, ఆ పనికి సంబంధించి, ఆ ఫలితానికి ఫలానికి అనుసంధానం చేసేవాడు ఈశ్వరుడు. మీరు అర్థమవుతుంది? ఈ లోపల మీ దేహాభిమానం పోయి కర్తత్వం దాటేశాడు అనుకోండి, కర్తత్వం దాటిన వాడికి జగత్తు లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, అంత ముద్ద. దేహమునైనా తలంపు నీకు పోయిందనుకో, దేహమునైనా తలంపు లేకపోతే అప్పుడు నీకు బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. అప్పుడు కర్మ సిద్ధాంతం నీకు వర్తించదు. కర్తృత్వం ఉన్నవాడికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, దేహాభిమానం ఉన్నవాడికి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఆ దేహాభిమానం ఓవర్కమ్ చేసిన వాడికి, కర్తృత్వం ఓవర్కమ్ చేసిన వాడికి కర్మ సిద్ధాంతం వర్తించదు. అయ్యా కర్తృత్వం లేని వాడు ఏ పని చేసినా ఆ పని చాలకు ప్రభావం వాడికి ఉండదు, ఆ పని చాలకు ప్రభావం వాడి మీద ఉండదు. అయ్యా ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం, దేహమే ఆత్మ అనుకున్నంత కాలం, మంచికి మంచి, మంచి కర్మకి మంచి కర్మ, చెడు కర్మకి చెడు కర్మ, మంచి మాటలకు మంచి మాటలు, చెడు మాటలకు చెడు మాటలు, ఇవన్నీ కూడా నీకు అనుభవానికి వస్తూనే ఉంటావయ్యా. అయితే అనుభవానికి ఎప్పుడు తీసుకురావాలో నీ ఇష్టం కాదు. ఏదో చెడ్డ మాట ఇప్పుడు అన్నావు అనుకో, అది వెంటనే అనుభవం రాదు. ఆ చెడ్డము అన్న చెడ్డ మాటకి మళ్ళీ ఎప్పుడు నీకు అనుభవానికి తీసుకురావాలో ఆ టైం తీసుకొని కలెక్ట్ చేసుకుంటాను. వాడు దేవుడు అతను, అంటే దేవుడు దేవుడు అంటే లేదు, మీరు చేసిన పనికి మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం. ఆ మీరు చేసిన పనికి కర్తను తీసుకెళ్లి ఆ ఫలంతో అనుసంధానం చేసేవాడు దేవుడు. అదే కర్తృరాజ్యయ ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ చెయ్యడం, అదే కర్త, మహాకర్త, గ్రేట్ డోయర్, డిస్టింగ్విష్డ్ డోయర్, గ్రేట్ డోయర్, ఆడు మహాకర్త, వడే ఈశ్వరుడు, వడే బ్రహ్మం. ఒక జ్ఞాన మార్గమే కాదు, భక్తి మార్గం ఉంది, శుద్ధ భక్తి. దాని ఏమంటారు? శుద్ధభక్తి అంటే లోకానికి సంబంధించిన కోరికలు లేకుండా స్వామిని స్వామి కోసమే భజించడం, స్వామిని స్వామి కోసమే ప్రేమించడం. మీరు ఇచ్చే వస్తువులు కాదు, మాకు కావాల్సిన ముందే కావాలంటాం, దాన్ని శుద్ధభక్తి అంటారు. దాని ఏమంటారు? శుద్ధభక్తి. ఆ శుద్ధభక్తి అంటారు ఈశ్వరుని అలాగ ఆరాధిస్తుంటే అనే చైతన్యం, ఆయన్నే పొందాలి అనేటువంటి శుద్ధభక్తి కనుక ఉంటే మన బుద్ధి శుద్ధి అవుతుంది. విభూతేకంలో నీ ఆత్మని చెప్పాడు, తర్వాత ఏం చెప్పాడు, నేను రాముడు నేను, కృష్ణుడు నేను, కుమారస్వామి నేను, శంకర్ నేను, తర్వాత విభూతిలో అన్ని వర్షపడ్డ చెప్పాడు. ఆ విభూతిలో ఏం నీతిని ఆరాధించలేని పోయితాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు నిజంగా మనకు తెలియకపోయినా మనం ఆరాధించే దేవుడు తెలుసు కాబట్టి ఆ దేవుడు నిజం దగ్గరికి తీసుకెళ్తాడు మనం. ఆ లోపల ఉన్నటువంటి సత్యం, ఆ చావు లేని వస్తువు సత్పదార్థం లోపల నిలుస్తాడు మనలో అంతర్యామిగా ఉన్నాడు చూశారని, అది అది నిజం అవుతుంది. ఆ నిజం దగ్గరికి వెళ్లే వరకు మనకి మనకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఇప్పుడు సముద్రంలో స్నానం చేసేవాడు ఏం చేయాలండి? కెరటానికి కెరటానికి మధ్యలో స్నానం చేయాలి. కెరటాలు తగ్గిపోయిన తర్వాత నేను స్నానం చేస్తానంటే కుదరదం. కెరటానికి ఇంకో కెరటానికి మధ్య ముడిగేసి మనం ఒడ్డు మీదకి వచ్చేయాలి. ఆ కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేస్తానంటే మనకు సముద్ర స్నానం లేదు. ఇంట్లో పేచీలు, అక్కచెల్లెలు పేచీలు, అన్నదమ్ములు పేచీలు, ఒక కులానికి ఇంకో కులానికి పేచీలు, ప్రకృతిలో జరిగేదే కదా. ఒక ఇంట్లో వైరం, భార్యాభర్తలకి వైరం, జాతుల మధ్యన వైరం, దేశాల మధ్యన వైరం. మీరు ఏదైనా ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తుంటే మీ కుటుంబంలోనే, అసలు ఇంకోటి మీరు ఏదైనా అభివృద్ధిలోకి వస్తుంటే ముందు ద్వేషించే వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, మీ కుటుంబం వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీరు మీకు ఇంటికి కారణాలు ఎందుకు చెప్తున్నారంటే సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో మీ మీద ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మీ మీద ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, తర్వాత విరోధాలు ఉంటారు, విరోధాలు విరోధులు ఉంటారు. ఈ వైరాలు మామూలుగా ఉంటా ఉంటాయి. ఇంట్లో వైరాలు ఉంటాయి, సమాజంలో వైరాలు ఉంటాయి, గ్రామంలో వైరాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారు అప్పుడు ఏం కంగారు పడద్దు, మీరు పొంగిపోవద్దు. అదే కృష్ణుడు చెప్పింది, చేసి ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు పొంగిపోవద్దు. మీరు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోండి. మీ ప్రకృతిలో స్నేహాలు ఉంటాయి, వైరాలు ఉంటాయి. ఏది నిజం కాదు అంటే డ్రీమ్ స్టాప్ అంటే సముద్రంలో కెరటానికి కెరటానికి మధ్య స్నానం చేసి మనం ఒడ్డుకి ఎలాగొస్తాము? ఈ ఘర్షణ మధ్య, ఈ వైరాల మధ్య, ఈ విరోధాల మధ్య, అసూయ పనుల మధ్య మనం ఏదో రకంగా మనం తరించి బోర్డుకు రావాల్సింది. అది తప్పదు, ఈ ప్రకృతిలో ఇది తప్పదు. కృష్ణుడు ఈ లోకానికి పేరు పెట్టాడు, ఈ దుఃఖాలయ ఈ ప్రకృతి అత్యంత నీచమైనది. ఈ లోకాన్ని మనం చూసి మురిసిపోతున్నాం. ఈ లోకానికి రెండు పేర్లు పెట్టాడు, ఒకటి దుఃఖాలయం, రెండు అశాశ్వతం. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, శాశ్వతం కాకపోతే ఈ దుఃఖంతో నిండి ఉంది అంటారు. ఈ లోకానికి పేరు పెట్టే దేవాలయం కాదు దుఃఖాలయం అన్నాడు. అదే శాశ్వతం కాదు, ప్రతిదీ అశాశ్వతం. నది మీకు పేరమెంటం చేసేవాడు, అదే మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి ఎప్పుడు పెరమెంట్ గా ఉంటుందనుకోండి వెళ్ళిపోతుంది, మీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి పెరమెంట్ గా ఉంటుందనుకోండి అది వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి పెరమెంట్ గా ఉండదు, దుఃఖం వచ్చిందనుకోండి పెరమెంట్ గా ఉండదు అది వెళ్ళిపోతుంది. సుఖం దేహం వెళ్ళిపోయింది, ఇప్పుడు సుఖం ఏం చేయకపోతుంది దుఃఖం వెళ్ళిపోవడం, దేహమే ఉండదు కదా. అంచేత ఈ వైరాలు ఉంటాయి తప్పదు లోకంలో. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారనుకోవద్దు, అందరూ మిమ్మల్ని చూసి ద్వేషిస్తారనుకోవద్దు, అదే ఉంటుంది ఇదే ఉంటుంది లోకంలో. బాగా రమణ మహర్షి గారు ఏమన్నారంటే అసలు ఆ ద్వేషాన్ని మిమ్మల్ని ఎవరు చూడమన్నారన్నారు. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారనుకున్న అసలు చూడటం ఎందుకు, మీరు కలకపట్టదు ఎందుకు, చూడకపోతే కలకలేదు. అంటే వైరాలు ఉంటాయి, వైరాలు ఉన్నప్పటికీ ఇవన్నీ సమన్వయం చేసుకుని ఉద్రేకపడకుండా ఆవేశానికి గురి కాకుండా, విమోషణకు గురి కాకుండా, రియాక్షన్ గురి కాకుండా మన యోగ రకంగా మనం తరించి బోర్డుకు రావాల్సింది. భగవంతుడు భగవద్గీతలో చెప్పిన ప్రతి వాక్యం నిజమే, కానీ స్వార్థపరుడికి అది పట్టదు. కొంతమందికి స్వార్థమే పరమార్థం. వాళ్ళకి భగవద్గీత ఎన్నిసార్లు చదివినా వాళ్ళకి అది చదివితే చదవచ్చిన కానీ అది హృదయంలో అది లోపలికి వెళ్ళదు, ఒక మాట కూడా లోపలికి వెళ్ళదు, అక్కడ ఆపరేట్ చేయని పనిచేయదు. ఎంతో కొంత మనం పూర్తిగా స్వార్థం తగ్గించలేదు, తగ్గించుకోకపోవచ్చు. ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని, ఎంతో కొంత దేహబుద్ధిని తగ్గించుకుని, ఎంతో కొంత దేహాభిమానాన్ని తగ్గించుకుని, ఎంతో కొంత సమాజానికి కొంత ఉపయోగపడాలి మనం. భగవంతుడు ఏ అవకాశాలు అయితే మనకి ఇచ్చాడు, అవకాశాలను సమాజానికి ఉపయోగిస్తే దానివల్ల ఎవరిలో మనం సహాయం చేసిన వాళ్ళు ఏదో బాగుపడిపోతారు, వాళ్ళు అది వాళ్ళకి మోక్షం వచ్చేస్తున్నారు కదా, మనం పవిత్రులు అవుతాం. అయితే భగవంతుడు మీకు తెలివిస్తే తెలివి, డబ్బు ఇస్తే డబ్బు, ఇంకేదైనా భగవంతుడు కొంతమందికి సూక్ష్మ బుద్ధి ఉంటుంది, ఏదైనా మాట సహాయం చేస్తారు, డబ్బు లేకపోయినా మాట సహాయం చేస్తారు. ఆ మాట సహాయం చేసుకుంటే శక్తి ఉంటే మాట సహాయం మీరు ఏదో ఎంత మీరు ఏం చేయగలిగితే సమాజానికి అది ఉపయోగపడండి. సమాజానికి ఉపయోగపడితే భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందుతాం. రమణ వాక్యాల్లో ఎవరైనా ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి వాడికే వచ్చేస్తుంది, చేసిన వాడికి వచ్చేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే ఇతరులకు సహాయం చేయకుండా ఎవడం ఉండలేడు అని. ఈ విషయం అర్థమైతే ఎంతో కొంత ఉపయోగపడతా ఉంటాం. మంచి బుద్ధిని సంపాదించడం కూడా చాలా కష్టం. సహృదయంతో పనిచేసి భగవంతు యొక్క కృష్ణుని యొక్క రూపాన్ని ఆరాధించడమే కాకుండా కృష్ణుని యొక్క ఆ నామాన్ని గౌరవించడమే కాకుండా కృష్ణుని యొక్క మాటను కూడా ఆలకించాలి.